Дунавоча, чи то Придністрика Абаша, сама Дістастя Кишева, чи то Дігі Тім, Тава Ашіта Тім, Асі, то Брагія Тім. І на Арджін Бхагаван Тім Адіта. Дістата Придін Лакшнаран Тат. Натом Придін Вислокалі. І Махатма Данді Гару Гуруді Чадукан. І Придін Вислокалі Ані Чалак Тім. Авансані Тим Гуруді Мумані Сваркані. ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాలు పారాయణం చేయటం మానేవారు. ఆయన సూర్యుడు అస్తమించాక ఏం తీసుకున్నారు కలిసి ఆయన అక్కడ ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాలు చదవడానికి పూర్తవకపోతే అప్పుడు సూర్యుడు అస్తమిస్తే భోజనం కూడా మానేస్తారు. సూర్యుడు అస్తమించాక గాంధీ గారు నూట్లు ఏం పెట్టుకున్నారు ఆయన నియమం. ఇక్కడ కనిపిస్తారు కనిపిస్తున్నాడు వాడితో మాట్లాడుతున్నాడు. పక్కన రాజగోపాలాచార్యులు కూర్చున్నాడు, గాంధీ గారు కనిపిస్తున్నాడు వాడితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే సూర్యుడు అస్తమించేస్తున్నాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత గాంధీ గారు ఏం తీసుకోరన్న సంగతి ఆచార్య గారికి తెలుసు. కానీ మీకు టైం అయిపోతాము, సూర్యుడు అస్తమిస్తున్నాడు, మీరేం తీసుకోరు కదా, మీరు కంచి స్వామి మాట్లాడుతున్నారు, ఇంకేత ముందు మీరు తీసుకునే పలహారం తీసుకుంటే మంచిదేమని ఆచార్య గారు చెబితే గాంధీ గారు అన్నారు, ఈ ఆహారం ఆధ్యాత్మిక ఆహారం ఆయనతో నేను మాట్లాడి అది కూడా ఆహారమే, ఈ అన్నం రోజు తిని అన్నం ఇది అని చేత ఇవాళ సూర్యుడు అస్తమిస్తే భోజనం మానేస్తాను, కానీ ఈ ఆధ్యాత్మిక ఆహారం మట్టి విడిచిపెట్టాను, రోజు తిని అన్నమే కదా కొనిపోవటం మానేస్తాను, ఎంత ఆకలి కూడా సూర్యుడు అస్తమిస్తే నోట్లో ఏం పెట్టుకున్నా ఆయన నియమం. ఇతరులకు కూడా ఆయన సలహా ఏం చెప్పారంటే సాయంత్రం 8 దాటిన తర్వాత భోజనం చేయట్లేదు. సమాధి స్థితి పొందిన వాడే స్థితప్రజ్ఞులు అవుతాడు. స్థితప్రజ్ఞులు అంటే ఏం జ్ఞానం స్థిరంగా ఉంటుంది, నిశ్చలంగా నిర్మలంగా వ్యాపారం లేకుండా డౌట్ లేకుండా నేను మీ ముఖాన్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను, మీరు నా ముఖాన్ని ఎంత స్పష్టంగా చూస్తున్నారు, అలా మోక్షాన్ని మోక్ష స్వరూపాన్ని అంత స్పష్టంగా చూడగలిగేవాడే స్థితప్రజ్ఞ. అర్జునుడు అడిగే ప్రశ్న ఏమిటంటే ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం ఎలా ఉంటాయి, నేను ఎలా తెలుసుకోవాలి ఫలానా వ్యక్తి జ్ఞాని అని ఎలా గుర్తుపట్టాలి అని అడుగుతున్నాడు. దానికి 18 శ్లోకాలు ఖర్చు పెట్టాడు భగవంతుడు. స్థితప్రజ్ఞుడు ఏ విధంగా నడుస్తాడు, అతని మాటలు ఎలా ఉంటాయి, అతని భాష ఎలా ఉంటుంది, అతని మనస్సులో ఎటువంటి వృత్తులు ఉంటాయి, ఎంత విశాలంగా ఉంటుంది మనస్సు, ఏ రకమైన మనస్సు గలవాడిని అతని జ్ఞానిని మనం గుర్తించగలం, అతను నడక దైనందిన జీవితంలో అతను ఎలా నడుస్తాడు అనుదిన జీవితంలో. ఇక్కడ చిన్న విషయం, ఈ ద్వితీయ అధ్యాయంలో భక్తి యోగం, జ్ఞాన యోగం, కర్మయోగం, ఈ యోగాల యొక్క సారాంశం కూడా ఈ ద్వితీయ అధ్యాయంలో చెప్పారు. అందుకే ద్వితీయం అద్వితీయం అంటారు. ఈ ద్వితీయ అధ్యాయాన్ని అద్వితీయం అంటారు. ముందు ఎమర్జెన్సీ కేసు ఉందనుకోండి, డాక్టర్లకి ప్రాణం ఆగటానికి చేయవలసిన మందులన్నీ వెంటనే డబ్బు చేసి రేపు తర్వాత జాగ్రత్త తర్వాత చూస్తారు. అలాగే అర్జునుడు ఉన్న స్టేట్ ఏం చేశాడు, చాలా దాబరా పడిపోతున్నాడు అర్జునుడు, తన మనస్సు స్థితిలో లేడు, చాలా మోహంలో ఉన్నాడు. అంతేది మోహంలో ఉన్న మనిషికి శోకం తప్పదు, అర్జునుడికేంటి మనకేంటి ఎవరికైనా సార్, మీరు ఏ దేవుణ్ణి ఆరాధించండి, మోహంలో ఉన్న మనిషికి శోకం తప్పదు. మోహం ఉంటేనే మనకు శోకం వస్తుంది, మోహం లేకపోతే ఏ మనిషికి కూడా దుఃఖం అనేది రాదు. అసలు మోహంలో ఉంచి శోకం వస్తుంది. అంతేది ఆ మోహంలో ఉన్నాడు ఇప్పుడు అర్జునుడు. అందుకే ఈ చెప్పి 18 అధ్యాయంలో నీ మోహం పోయిందంటే నా మోహం నష్టమైందన్నాడు అర్జునుడు. 2 అధ్యాయం కనుక చదివితే మొత్తం 18 అధ్యాయాలు చదివినాడు. మిగతా అధ్యాయాల్లో డీటెయిల్ గా చెప్పాడు. ఈ 2 అధ్యాయాల మటుకి సమగ్రంగా ఆయన చెప్పవలసిన మాటలన్నీ కూడా సూత్రప్రాయంగా అన్ని చెప్పాడు ద్వితీయ అధ్యాయం. సమాధి స్థితి అంటే ఏమిటి, తీవ్రమైన వైరాగ్యం ఉన్నవాడికి మోక్షం పట్లే కోరుకున్నవాడికి సమాధి స్థితి కలుగు. సమాధి అంటే మోక్షానికి మరొక పేరే సమాధి. రాయని ముద్దు స్వరూపం అనుకోకున్న సమాధి సమాధి అంటే మోక్షానికి మరొక పేరే, చైతన్యానికి మరొక పేరే సమాధి. ఇది అర్జునుడు అడిగే ప్రశ్నకి ఈ సమాధి స్థితి గురించి, ఈ జ్ఞాని యొక్క అవస్థ గురించి, జీవన్ముక్తుడి యొక్క స్థితి గురించి చక్కగా కొన్ని సమాధానాలు చెబుతున్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. వాడు స్థితప్రజ్ఞుడు, వాడు జ్ఞాని, వాడు గుణాతీతుడు, వాడు ప్రకృతిని దాటాడు అని చెప్పడానికి ఏ గుర్తులతో చెప్పగలం, కొన్ని గుర్తులు మాకు సూచించు అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి చాలా డీటెయిల్గా చాలా వివరంగా భగవంతుడు సమాధానం చెబుతున్నాడు. సర్వసాధారణంగా మోక్షం విలువ తెలియదు మనకి, అంచేత దాన్ని కోరుకోవటం అంటే మోక్షాన్ని కోరుకున్న వాడికి సమాధి స్థితి కలుగుతుంది. అందరూ యోగాభ్యాసాలు చేస్తున్నారో ఎవరో సక్సెస్ అవుతారు, కారణం ఒకటి దీనికి ఏమని మళ్ళీ కళ్ళ కనిపించే వస్తువు మీద ప్రతి వస్తువు మీద ఆడే ఆశపడతాండి, ఆడ యోగం చేస్తే వాడికి విజ్ఞానం రాస్తుందండి. యోగం ఎలా సక్సెస్ అవుతాడు? సక్సెస్ అయ్యే అవకాశాలు లేవు. వాడు ఎంతసేపు పూజ చేయనండి, జపం చేయనండి, ధ్యానం చేయనండి, వాడు అసలు వాడు ఏమేమిటి? అసలు దేనికోసం పూజ చేస్తున్నాడు, దేనికోసం జపం చేస్తున్నాడు, దేనికోసం ధ్యానం చేస్తున్నాడు? ఈ మధ్యన ఆంధ్రపత్రికలో ఒక రివ్యూ చూశాను నేను. ఈ మధ్యన పుట్టపర్తి సాయిబాబా గారు 60వ జన్మదినోత్సవం జరిగింది పుట్టపర్తి. ఈ ఆంధ్రపత్రిక తరఫున విలేకరు ఒకటి వెళ్ళి మీరు ఎక్కడికి వచ్చారు ఇక్కడికి, అసలు మామూలు మీరు పుట్టపర్తి తరచుగా వస్తా ఉంటారు కదా, ఎందుకు వస్తున్నారు మీరు, ఎంత జనం చాలా మంది అడిగితే వాళ్ళు పాపం దాపరకం లేకుండా చెప్పారనుకున్నాం సంతోషిస్తారు. ఈ మోక్షం అనేది కూడా ఎవరు ఎత్తలేదు. ఆ విలేకరు రాసింది చాలా మంది ఏం ప్రస్తావించారని, ఏమంటో మేము పుట్టపర్తి తరచుగా రావటం వల్ల మాకు సంపద పెరుగుతుందని వస్తున్నాం. కొంతమంది అన్నారంటే మాకు తగిన ఆస్తి ఉండండి, అనారోగ్యంతో బాధపడుతున్నాం, ఈ ఆరోగ్యం బాగుపడుతుంది ఉద్దేశంతో వస్తున్నాం అని చెప్పారు. కానీ తత్వం తెలుసుకోవాలని కానీ మోక్షాన్ని పొందాలని కానీ కుతూహలం అనేది ఎవరు నాకు అసలు సమాధానం చెప్పలేదని విలేకరు రాశారు. వాళ్ళు తోచింది వాళ్ళ అభిప్రాయం చెప్పారు. మనం ఆ స్థితిలోనే ఉన్నాం. అయితే ఈ మోక్షం యొక్క విలువ తెలియక ఈ రకమైన మనం అడుగుతున్నాం ఈశ్వరుడు. నా ఎదురుకుండా ఉప్పు నీళ్ళు ఉన్నాయి, మంచి నీళ్ళు ఉన్నాయనుకోండి. ఒకసారి మంచి నీళ్ళు తాగిన తర్వాత నాకు ఉప్పు నీళ్ళు తాగాలనిపిస్తుంది. ఒక్కసారి కనుక మీరు ఈ మోక్ష సుఖాన్ని, ఈ మోక్షం యొక్క దీనివల్ల వచ్చే శాంతిని, ఈ మోక్షానందాన్ని కనుక ఒక్కసారి మీరు చూస్తే ఇటువంటి ప్రకృతి విషయాల మీదకి మీ మనస్సు వాళ్ళే వాళ్ళు. అంటే దీని సమాధి స్థితి ఎవరికి వస్తుంది? నాకు మోక్షమే కావాలి, నేను పొందవలసినటువంటి అదే వస్తువు. మోక్షం తప్పించిన ఏది పొందినా అది అసత్యమే. మోక్షస్థితి అంటే ఆత్మస్థితి, స్వర్గరాజ్యం అంటే ఆత్మస్థితి, పరమపదం అంటే ఆత్మస్థితి. ఒకసారి ఒక రమణ భక్తుడిని గాంధీ గారు ప్రశ్న అడిగారు. ఆ రమణ భక్తుడు ఎవరంటే యోగి రామయ్య గారు, నెల్లూరు వారిది. ఆయనకి గాంధీ గారికి పరిచయం. ఆయన అందరిలోనే ఆత్మ ఉందని భగవంతుడు చెబుతున్నాడు కదా గీతలు. అందరిలోనే ఆత్మ రమణస్వామిలోనే ఉంది. ఇంకా ప్రత్యేకంగా ఆయన గౌరవించాల్సిన పని మనకేముంది అంటే ఆయన ఏం చెప్పారండి సమాధానం? అందరిలోనే సమానంగా ఆత్మ ఉందన్న సంగతి తెలుసున్నవాడు ఆయన కాబట్టి మేము గౌరవిస్తున్నాం. ఆయన చిలకపలికి లేని పలట అందరిలో ఆత్మ ఉందని గీతలో చెప్పాడు. కానీ అనుభవంలో ఆయనకు ఆ విషయం అనుభవంలో ఉంది. అది అయ్యి ఉన్నాడు, ఆయన ఆత్మ అయ్యి ఉన్నాడు కాబట్టి, అది తెలుసుకున్నాడు కాబట్టి, ఆయన జ్ఞానం అయ్యాడు కాబట్టి ఆయన గౌరవిస్తున్నాం అంటే ఈ సాటిస్ఫైడ్, గాంధీ గారు సాటిస్ఫైడ్. మీ సమాధానం నాకు నచ్చిందని సంప్రదించాం. ఈ శరీరాన్ని మన శాస్త్రము ఆరోగ్యం ఉంచుకోమని చెప్పిన దాని కారణం ఏంటంటే నిజం తెలుసుకోవడానికి ఇది నావలా పనికొస్తున్నాం. ఇప్పుడు మనం నదిని ఏ విధంగా అయితే నావల ఉంచి దాటుతున్నాము, అదేవిధంగా ఈ శరీరం కూడా నావలాగా ఈ అజ్ఞానమైన సముద్రం నుంచి దాటటానికి ఈ శరీరం నామలాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ శరీరాన్ని జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచుకో. అంతే ఆరోగ్యాన్ని మహాభాగ్యం అంటావు. నువ్వు జ్ఞానం పొందడం కోసం ఈ శరీరం ఉపయోగపడుతుంది పనిముట్టిగా. ఇది అబద్ధమైనప్పటికీ మన నామలో ప్రయాణం చేస్తున్నప్పుడు నామ మనం కాదు, అది ప్రయాణం చేయడానికి ఉపయోగపడతాను. అదే మీ శరీరం నీకు అంతకు వచ్చిన తోడు ఉపయోగపడతాను కాబట్టి అందుచేత నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మనకు మోక్షం ఏందే అపేక్ష ఎందుకు లేదు, దాని విలువ మనకు తెలియదు. ఆత్మనే ఎందుకు కోరుకోవటం లేదు, దాని విలువ మనకు తెలియదు. దాని విలువ మనకు తెలిస్తే, దాని ఇంపార్టెన్స్ తెలిస్తే, దాని ప్రాముఖ్యత తెలిస్తే దాన్ని ఎట్టే ఏం చేయాలనిపిస్తుంది. అంటే టీచర్ అనేవాడు ఏ సబ్జెక్టు గురించి అయితే చెబుతున్నాడో ఆ సబ్జెక్ట్ యొక్క ప్రాముఖ్యత గురించి ముందు చెప్పి తర్వాత డీటెయిల్ చెప్పాలి. అది మ్యాథమెటిక్స్ అవనండి, సైన్స్ అవనండి, ఫిలాసఫీ అవ్వండి. రమణ స్వామి ఏమంటే అక్షరమణమాలలో నేను నిన్ను తెలుసుకున్నాను. నేను నిన్ను తెలుసుకోవడం అంటే అర్థం ఏమిటి? అరుణాచలేశ్వరుడు చాలా గొప్పవాడని రమణ స్వామి తెలుసుకున్నాను కూడా రమణ స్వామి రాబోయింది ఏమండి? మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అరుణాచలేశ్వరుడు చాలా గొప్పవాడు అని రమణ మహర్షి తెలుసుకున్నాడనుకోండి, రమణ మహర్షికి వచ్చిన లాభం ఏమిటి? మీ చిన్న వాళ్ళు ఎవరో పలానవారు ఉన్నారు కోటీశ్వరుడు అని, కోటీశ్వరుడు నేను తెలుసుకున్నాను అనుకోండి, తెలుసుకుంటే నేను కోటీశ్వరుడు అవుతాను, నాకు లాభం ఏమిటి అంటున్నాను. నేను నిన్ను తెలుసుకున్నాను అంటే అర్థం ఏమిటంటే, నేను నిన్ను తెలుసుకున్నాను అంటే అర్థం ఏమిటి? నిన్ను తెలుసుకున్నానంటే నన్ను తెలుసుకున్నాను. అరుణాచలేశ్వరుని రమణస్వామి తెలుసుకుంటే, రమణస్వామిని రమణస్వామిని తెలుసుకున్నట్టు అర్థం అవుతుంది. ఇది మీకు పరస్పర విరుద్ధంగా కనిపిస్తాను కదా. అంటే ఆ అరుణాచలేశ్వరుడు అబద్ధం. అరుణాచలేశ్వరుడు మన ఆత్మగా ఉన్నాడు. అంటే అరుణాచలేశ్వరుని తెలుసుకోవడం అంటే మన ఆత్మను తెలుసుకోవటం, అది అబద్ధమే. ఇది నిజం కానీ అయితే అది అబద్ధం అయితే మనం అరుణాచలం ఏంటి, ఆ గిరి ప్రదర్శనం చేయటం ఎందుకు, ఇవన్నీ మీరు అడగొచ్చు. అది ఎందుకంటే ఆ బయట ఉన్న అరుణాచలం మన మనసును లోపల గెంటడానికి సహకారం చేస్తుంది. ఈ లోపల నాత్మ ఏం చేస్తుంది, లోపల గుంజుకోవడానికి ఇది చూస్తుంది. అంటే అది నేను నిన్ను తెలుసుకున్నానంటే అర్థం ఏంటంటే నా ఆత్మ నేను తెలుసుకున్నాను. అరుణాచలిస్తే నిజమైన ఆత్మగానే ఉన్నాడు అని అర్థం. ఎవరైతే తన స్వరూప సుఖాన్ని కోరుకుంటున్నాడో, ఎవరైతే తన మోక్ష సుఖాన్ని ఒకటే కోరుకుంటున్నాడో, ఎవరైతే జ్ఞానాన్ని ఒక్కటే దాన్ని ఒక్కటే కోరుకుంటున్నాడో, అతను ఏమంత ఒక జ్ఞానం మీద ఉండే వాణ్ణి జ్ఞానం వరిస్తుంది. మీరు యోగాభ్యాసాలు తర్వాత చేతులు కానీ పూజలు ఇచ్చారు చేతులు కానీ కండారు లేదు, మీరు చేసి చేసుకుంటారు కానీ అసలు మీ ఎయిమ్ ఎక్కడ ఉంది? కాదని కారు ఎక్కిన తర్వాత మా ఊరికి టికెట్ ఇవ్వమంటే ఎలా ఉంటుంది? మీరు ఏమో మీరు చెప్పాలి కదా, అది మీరు జపం యొక్క లక్ష్యం ఏమిటండి? మీరు పూజ చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, జపం చేస్తున్నారు, ఎంతో కొంత మీకు అందరికీ భక్తి ఉంది. ఈ భక్తి ఎక్కడికి వెళదామని మీ భక్తి చేస్తున్నారు, ఎక్కడికి వెళదామని యోగం చేస్తున్నారు. ఏమండి మీరు ఈ చించినాడు బయలుదేరాలని ఇంటికాడ అనుకుని బయలుదేరారా, లేదా ముందు ఏ కారు వస్తే ఆ కారు వెళ్ళిపోదామని బయలుదేరారా? అలాగే మీ ఆధ్యాత్మిక ప్రయాణం దేన్ని పొందుదామని మీరు అసలు ఈ భక్తి చేస్తున్నారు, ఈ సత్సంగాలు చేసి శ్రవణం చేస్తున్నారు, అది మీరు ముందు నిర్ణయించుకున్న తర్వాత మీరు జపాలు చేయొచ్చు, యోగాలు చేయొచ్చు. ఏం చదువుతున్నాడు అక్కడ కాలేజీ కట్టిస్తే జ్ఞానం అవుతాడు, ఇక్కడ హై స్కూల్ కట్టిస్తే జ్ఞానం అవుతాడు, అక్కడ ఈజ్ వేస్తే జ్ఞానం అవుతాడని చెప్పాలని చెప్పుకున్నాడు. మంచిదే, సత్కర్మే. మీరు కాలేజీ కట్టించడం మంచిదే, మీకు పుణ్యం వస్తుంది, మీకు జ్ఞానం వస్తుంది అక్కడ చెప్పాలండి. అంటే మీ సబ్జెక్ట్ తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, అది మీ సొంతం చేసుకోవాలి. ఈ గీతలో ఉన్న విషయాన్ని బుర్రలో పెట్టుకో. దీని ప్రభాసేత ఆడు ఏ విధంగా మాట్లాడతాడు, అతని మాటలు ఎంత పొందిగ్గా ఉంటాయి, దీని ఆశీత ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, అతని భాష ఎలా ఉంటుంది. అర్జునుడు అడుగుతామంటే భగవంతుడు చెబుతున్నాడు సమాధానం. ఈ 18 శ్లోకాలు కూడా మీరు కూడా అనుదినం పారాయణం చేయవలసినటువంటి విషయాలు. ప్రతిరోజు ఈ 18 శ్లోకాలు మీ నోట్లో కాపురం ఉంటున్నాను. భగవంతుడు చెబుతున్నాడు, ప్రజహాతి సదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మన తృష్ట స్థిత ప్రజ్ఞిస్తే దోచ్యుడు. ఎవరు స్థితప్రజ్ఞుడంటే భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, జహాతి మనోగతాన్ మనస్సులో పుట్టే కోరికలన్నింటినీ కూడా, మనస్సులో పుట్టే సంకల్పాలన్నింటినీ కూడా జహాతి ప్రజహాతి ఎవడైతే బాలుగా విడిచి పెడుతున్నాడో, కోరికలు ఆత్మలో ఉండవు, కోరికలు మనస్సులో ఉండవు. కామం అంటే ఏమిటి? కోరిక. ప్రపంచంలో ఒక విషయాన్ని భోజించాలనే కోరికనే కామం ఉండాలి. ఏ వస్తువుని సరే నాకు కోరిక వస్తుంది, నాకు సంకల్పం వచ్చాక కోరిక వస్తుందా, తలంపు వచ్చాక కోరిక వస్తుందా, తలంపు రాకుండా కోరిక వస్తుందా? కానీ నాకు ఏ కోరికలు ఉన్నాయి? మీకుండి కోరికలు మీకున్నాయి, నాకుండి కోరికలు నాకున్నాయి. ఈ కోరిక అనేది గౌతమ బుద్ధుడు కూడా చెప్పాడు, కోరిక వల్ల దుఃఖం వస్తుంది. అయితే అది కోరిక ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తున్నాయా, బయట నుంచి వస్తున్నాయా? తలంపు వచ్చాక కోరిక వస్తుందా, తలంపు లేకుండా కోరిక వచ్చేస్తుంది? మీకు నిద్రట్లేమైనా కోరికలు ఉన్నాయండి ఎవరికైనా? మీరు గాఢ నిద్రలో ఉండగా మీకు ఎవరికైనా కోరికలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి కోరిక. ఏమండి గాఢ నిద్రలో ఏమి లేదు. అంటే మనకి తలంపు వచ్చాక కోరిక వస్తాం, తలంపు లేకుండా దుఃఖం కానీ, తలంపు లేకుండా రాగం కానీ, తలంపు లేకుండా ద్వేషం కానీ, తలంపు లేకుండా అసూయ కానీ, తలంపు లేకుండా విచారం కానీ శోకం కానీ ఎవరికైనా వస్తుంది. మంచి కోరికలు కానివ్వండి, చెడ్డ కోరికలు కానివ్వండి, తలంపు లేకుండా వస్తుందా? ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడని సబ్జెక్ట్ ఇక్కడ కానే కాదు. ఇది సైన్స్, పర్ఫెక్ట్ సైన్స్. ఇది మ్యాథమెటికల్ యాక్యురసీ. 6, 3, 9 అది మ్యాథమెటికల్ యాక్యురసీ. ఈ సబ్జెక్ట్ కూడా అటువంటిది, ఇది స్పెక్యులేషన్ ఏం కాదు. ఏ రకమైన కోరిక అయినా సరే తలంపు వచ్చాక వస్తాం. మరి తలంపు ఎక్కడి నుంచి వస్తాం? ఏమండి మరి అందరూ మనుషులే అంటున్నారు కదా, మరి అందరూ సమానే అంటున్నారు కదా, మరి అందరూ తర్వాత అందరి బుర్రల నుంచి సమానమైన తలంపులు ఇంటికి రావటం లేదండి. మరి అందరూ ఊరే అన్నయ్య తింటున్నాం కదండి, ఆ కూలో ఆ అన్నయ్య తింటున్నాం. ఏమండి మరి అందరికీ సమానమైన తలంపులు ఎందుకు రావటం లేదు? ఇంకా మన శరీరానికి హిందూ మతం అని పేరు కానివ్వండి, ఆ మతంలో పుట్టాడు కాబట్టి ఆడికి ఆ మతం పేరు పెట్టాడు. కానీ క్రైస్తవ మతం అని ఆ శరీరం ఆ మతంలో పుట్టిన కూడా మతం అంటున్నారు. కానీ యథార్థం చెప్పాలంటే కలప మతం, బుర్రపు మతం. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది మతాలు. ఇది మీ అందరికీ అనుభవం ఉన్న విషయం కదా, అందరికీ సమానమైన తలంపులు ఎందుకు రావటం లేదు? తలంపులోంచి కోరిక వస్తుంది. అయితే ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? నాలో దానికి సంబంధించినటువంటి సంస్కారము వాసన ఉంటే తలంపు వస్తుందా, వాసన లేకుండా తలంపు వచ్చేస్తుంది? ఇప్పుడు పేడ ఉంటే పేడకు సంబంధించిన వాసన వస్తుంది, పువ్వులుంటే పువ్వులకు సంబంధించిన వాసన వస్తుంది, మంచి గంధం ఉంటే మంచి గంధం సంబంధించిన వాసన వస్తుంది, సెంటు ఉంటే సెంటుకు సంబంధించిన వాసన వస్తుంది. ఏమంటే మరి తాలింపు సరుకుని బట్టి వాసన. అంటే మల్లెపూల చెట్లు ఉన్న చోట మల్లెపూలు వాసన వస్తుంది, గులాబీ పువ్వులు చెట్లు ఉన్న చోట గులాబీ పువ్వులు వాసన వస్తున్నాయి, అయితే నీ హృదయంలో ఏ రకమైన భాష ఉంటే ఆ రకమైన తలంపు నీకు వస్తుంది. ఇది మనకు నిర్ధారణ ఇందులో మీకు ఏమైనా సందేహం ఉండాలి కావండి. ఏమి సందేహం లేదు. మన ఇంట్లో ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులకు సంబంధించిన వాసనలు ఎలా వస్తున్నాయో, మన హృదయంలో ఏ రకమైన వాసన ఉంటే ఆ రకమైన తలంపే నాకు వస్తుంది. అయితే మరి ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత మనకి నిజమే కదా. మీరు నాస్తికులైనా ఆస్తికులైనా యజ్ఞనాస్తికులైనా ఈస్టులైనా యతీష్లైనా దేవుడు ఉన్నాడని చెప్పినా లేడని చెప్పినా ఈ వాసన అనేది మీకు ప్రత్యక్షంగా కనిపిస్తుందా లేదా? కనిపిస్తాను. వాసన లేకపోతే నాకు తలంపు రావటం లేదు, తలంపు రాకపోతే దుఃఖం రావటం లేదు. దుఃఖం ఏమో కోరికలోంచి వచ్చింది, కోరిక ఏమో తలంపులోంచి వచ్చింది, తలంపు ఏమో వాసనలోంచి వచ్చింది. మరి వాసన ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఈ మల్లె పువ్వుల చెట్టు ఉంది, ఈ చెట్టు ఇక్కడ కమలమ్మ గారు వేస్తేనే ఈ మల్లె పువ్వులు వేసినా లేదా గంటలు వచ్చేసింది ఏదో చేశారు. అంటే అండి పూర్వం ఈ దేహంలోనూ ఇంతకు ముందు దేహాల్లోనే ఆ వాసనకు సంబంధించిన పని మనం చేశాము. ఇక్కడ ఎవరొకరు చెట్టు వేస్తే ఈ పువ్వులు కాసినా, ఎవరైకుండా చెట్టు పువ్వులు కాసేస్తుంటారు అనంతరది. అదేవిధంగా ఏ పని అయితే ఈ దేహంలో ఉన్న ఉన్నప్పుడు కానీ పూర్వ దేహాల్లో ఉన్నప్పుడు కానీ ఏ పని అయితే మనం చేశామో, ఏ పని అయితే మనం చేశామో ఆ పని మన కర్మేంద్రియాలతో చేసిన పని పూర్తయిపోయింది. అది వాసనగా నా హృదయంలో దాక్కుని జన్మ జన్మలకి ప్రతి జన్మకి మోసుకొస్తూ నా హృదయంలోంచి నా వాసన రూపంలో మోసుకొస్తుంది. ఆ శరీరం పడిపోయింది, ఆ వాతావరణం పోయింది, ఆ పరిసరాలు పోయింది, ఆ బంధువులు పోయారు, ఆ స్నేహితులు పోయారు, ఆ చించినాడు విడిచిపెట్టేశారు. భౌగోళికంగా మటుకు ఆ పరిస్థితి పోయింది. కానీ నేను చేసిన పని మటుకి నా హృదయంలో దాచి అది వాసన రూపంలో భగవంతుడు నా హృదయంలో దాచి ఉంచాడు. అది వాడే ఈశ్వరుడు. నువ్వు ఎవరైతే నువ్వు ఎప్పుడైతే పని చేశావో ఆ పనిని వాసన రూపంలో నీ హృదయంలో జాగ్రత్త పెట్టి మళ్ళీ నీకు అది తలంపు రూపంలో ఇచ్చేవాడు ఎవడంటే ఈశ్వరుడే. ఈశ్వరుడు చేసే పని తపాపని పోస్ట్ ఆఫీస్ పని చేస్తాడు. చాలంటే ఏం లేదండి. ఈ దేహం, ఈ దేహంలో నాకు బాల్యావస్థ వచ్చింది కదా, ఒకే దేహంలో నాకు బాల్యావస్థ వచ్చింది, యవనావస్థ వచ్చింది, నేను ఈ దేహానికే మళ్ళీ ముసలితనం వచ్చింది. కానీ ఈ దేహంలోనే బాలుడిగా ఎలాగ ఉన్నాను, ఈ దేహంలోనే యవనుడు ఎలా ఉన్నాను, ఈ దేహంలోనే ముసలితనం ఎలా వస్తుండ్రు, ఈ దేహంలోనే ఎలా రోగం వచ్చి, ఈ దేహంలో ఇన్ని మార్పులు ఎలాగ వస్తున్నాయో అలాగే కొత్త దేహం వస్తుంది. కానీ అంతకంటే మరణం అంటే, మరణం అంటే మార్పు కదా. ఈ దేహంలో ఎన్ని మార్పులు వచ్చాయి? మనం చిన్నప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నామండి? మన దేహమే. మీరు సుబ్బమ్మ గారు, చిన్నప్పుడు సుబ్బమ్మ గారే, ఇప్పుడు ముసలి అయిపోయారు. అయితే సుబ్బమ్మ గారు పేరు మారిపోయిందండి మీకు. ఆ సుబ్బమ్మ గారే చిన్నప్పుడు సుబ్బమ్మ గారు, ఇప్పుడు దేహం మారిపోయింది, ముసలవాడు అయిపోయారు. ఆ సుబ్బమ్మ గారు మటుకు ఆ సుబ్బమ్మ గారే. కానీ ఏమైనా మార్పు వచ్చిందా మీకు? ఇప్పుడు దేహంలో మార్పు. అదేవిధంగా మనం మనలాగా ఉంటాం. ఈ దేహంలో ఇన్ని మార్పులు ఎలాగొచ్చిందో కొత్త దేహం కూడా అలాగే. ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ టు స్టాప్ వర్రీ. ఈ ప్రకృతిలో దేని గురించి మీరు వర్రీ పడవలసినటువంటి పని, దేని గురించి వర్రీ పట్టడానికి అసలు మీకు ప్రకృతిలో ఏమి లేని లేదు. అంటే నువ్వు ఎంత ఎక్కడి నుంచి వస్తావో మనకి, నువ్వు పని చేశావు, ఆ పని చేసిన ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు అంటే వాసన రూపంలో నీ హృదయంలో ఉంచుతున్నాడు. అది ఉంచేసి ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఎలా వస్తుందో వాసన తలంపు రూపంలోకి వస్తుంది. తలంపు రూపం నుంచి కోరిక వస్తుంది, కోరిక నుంచి మళ్ళీ దుఃఖం వస్తుంది. నువ్వు ఈ వాసనాశ్రి, ఈ టెండెన్సీస్ అయితే ఈ కర్తర్ నేను కర్తని అనే భావనతో నువ్వు చేస్తున్నంత కాలం నీకు వాసన పుడుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక విషయం నేర్చుకున్నప్పుడు మనల్ని మనం మోసం చేసుకోకూడదు, మనల్ని మనం దగా చేసుకోకూడదు. మనం ఏ పని చివరికి పూజ కూడా స్వార్థంతో చేస్తాం. మనం చేసే పనిని స్వార్థంతో చేస్తాం, స్వార్థం లేకుండా చేస్తాం, స్వార్థంతో చేస్తాం. భగవంతుడు మనకి మళ్ళీ జన్మ మంచి జన్మ ఇస్తాడని కాదా, లేదా మంచి అందమైన శరీరం ఇస్తాడని, బాబు డబ్బిస్తాడను, చదివిస్తాడను, మొత్తమే స్వార్థంతో చేస్తాం. పూజ కూడా, యాత్ర కూడా స్వార్థం కోసమే, జపం కూడా స్వార్థం కోసమే. అంటే మనం ఉండాలి, దేవుడు ఉండాలి, ఈ ప్రపంచం ఉండాలి, ఆయన కోరికలు ఇస్తా ఉండాలి, ఈ ప్రపంచంలో మనం అనుభవిస్తాం. ఇది మన నేను ఉండాలి, కానీ దేవుడు అనేవాడు ఒక ఉండాలి. మరి అనుభవానికి రావాలి కదా ప్రపంచం ఉండాలి, అంటే సుఖాలు అనుభవించాలి కదా, ఈ మూడు ఉండాలి. ఏమండి గమనోత్సవం ఏమన్నాడంటే, నీకు అహంకారం ఉన్న చేపు నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా, తలకిందులుగా తపస్సులు చేసినా, ఇల్లుడిచిపెట్టి పారిపోయిపోయి నువ్వు సన్యాసం. ఏమంటే సన్యాసం అంటే ఏంటి, గృహస్థాశ్రయం అంటే ఏంటి? ఇంకా సన్యాసం, గృహస్థుడు ఏ సాధన చేయాలో సన్యాసి ఎర్రబట్టలు కట్టుకుని అదే సాధన చేయాలి. ఆత్మని తెలుసుకోవడానికి ఎవడైనా చేసిన సాధన ఒకటే, వాడు గృహస్థుడైనా అదే సాధన చేయాలి, సన్యాసం పుచ్చుకుని అదే సాధన చేయాలి. అయితే గృహస్థుడి కంటే సన్యాసి కొన్ని ప్రతిబంధకాలు తక్కువ ఉండొచ్చు, సాధన ఒకటే. సాధనలో తేడా ఏమి లేదు, కానీ సాధనలో మనకి తేడా లేదు. ఎవడు చేసినా ఒకటే సాధన. అంటే మనం స్వార్థంతో ఏ పనిని చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం అని స్వార్థంతో చేస్తున్నాం కాబట్టి స్వార్థంతో ఎంతకాలం అయితే మనం పనులు చేస్తామో అంతకాలం కూడా మనకు వాసన పుడుతూనే ఉంటాయి, వాసన నుండి తలంపులు వస్తూనే ఉంటాయి, తలంపుల నుంచి జన్మలు వస్తూనే ఉంటాయి. కాదనటానికి వీలు లేదు. ఏమండి, కొంతమంది ఏమంటారంటే మనిషికి తిండి ఉంటే సరిపోతుంది, బట్టి ఉంటే సరిపోతుంది, నీరు ఉంటే సరిపోతుంది, బేసిక్ నీడ్స్ అని పేరు పెట్టారండి. ఒకటి తిండి, రెండు బట్ట, మూడు నీడ్స్. ఏమండి బాగా మంది ఇట్లీ బేసిక్ నీడ్స్ అంటారు. అంటే ఈ మూడు ఉంటే సరిపోతాయి. ఈ మూడు మనలో కొంతమందికి ఉన్నాయి కదా, ఈ మూడు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏమండి ఈ మూడు మనకు ఉన్నాయి, అది మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? నీకు దుఃఖం వస్తున్నంత కాలం నువ్వు సుఖం ఎలా ఉంటావు? దుఃఖం పోగొట్టుకోవడానికి ప్రయత్నమే కదా. అసలు మానవుడు ఎంతకాలం అయితే దుఃఖానికి లోబడుతున్నాడో వాడు అంతకాలం సాధన చేస్తూ తీరవలసిందే. దుఃఖరహితమైన స్థితి, దుఃఖం లేని స్థితి కూడా పొందవలసిందే. అప్పుడు వాడు ప్రయాణం ఎండలేస్తాడు, ప్రయాణం సాగుతాను. నీవు ఉన్న స్థితే కనుక కరెక్ట్ స్టేట్ అయితే నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? మనం ఉన్న స్థితే కనుక యథార్థమైన స్థితి అయితే, వాస్తవమైన పరిస్థితిలో మనకు అనుకుంటే మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? కేవలం భౌతిక అవసరాలు మన చేతికి అందుబాటులో ఉన్నాయి, మనం అన్ని అనుభవిస్తున్నాం, అయితే సంతోషం ఎందుకుంటున్నాం, అయితే దుఃఖం ఎందుకు వస్తుంది? ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే ఎవడైతే తన ఆత్మలోనే సంతోషిస్తున్నాడో, ఎవడైతే తన ఆత్మలోనే రమిస్తున్నాడో, ఎవరైతే తన ఆత్మలోని ఆనందాన్ని అనుభవిస్తున్నాడో, ఎవడైతే తన ఆత్మలోనే శాంతి పొందుతున్నాడో వాడే జ్ఞాని. అంటే తన శాంతి కోసం, తన సుఖం కోసం ప్రకృతి మీద ఆధారపడకుండా కేవలం ఆత్మలోంచి శాంతిని పొందుతున్నాడో, ఆత్మలోనే సంతోషిస్తున్నాడో, ఆత్మలోనే రమిస్తున్నాడో, ఆత్మనే తన స్వరూపంగా ఎవడైతే దర్శనం చేసుకున్నాడో, ఆత్మ యొక్క ముఖాన్ని ఎవడైతే స్పష్టంగా చూడగలుగుతున్నాడో వాడే జ్ఞాని, వాడే ప్రకృతిని దాటగలడు, వాడే స్థితప్రజ్ఞుడు, వాడి బుద్ధే స్థిరంగా ఉంటుంది. మన బుద్ధి ఎవరికైనా బుద్ధి అని స్థిరంగా ఉంటుందండి? ఇంకెంత స్థిరంగా ఉంటుంది? లేదు, మనకు నిజం తెలియదు కాబట్టి. ఎంతకాలం అయితే నీకు నిజం తెలియదో అంతకాలం వరకు వాడి బుద్ధి స్థిరంగా ఉండదు. వాడు ఎవడైనప్పటికీ, వాట్ ఎవర్ హీ మే బి, వాడు ఎవడైనప్పటికీ మనకి సంతోషం వస్తుంది. ఆత్మలోంచి వస్తుందో సంతోషం? దైవ మనుచు నిన్ను దరిజేరగా నన్ను పూర్ణ నాశమనరు చెప్పేవారు నాచెలా. దేవుడయ్యా, దేవుడు దేవుడు నీ దగ్గరికి వచ్చాను అయ్యా, నేను దేవుడు దేవుడు నీ దగ్గరికి వస్తే నన్ను నాశనం చేసి ఇదేం పెద్ద మనిస్తారా అయ్యా? ఇది పెద్ద మనిస్తారాగా ఉండేది. దేవుడు దేవుడు నీ దగ్గరికి వచ్చాను, దైవ మనుచు నిన్ను దరిజేరగా దేవుడు నీ దగ్గరికి వచ్చాను. నువ్వేం చేసావు అయ్యా? నువ్వు నాకు చేసింది ఏంటి? నన్ను నాశనం చేసి అంటే దీని అర్థం ఏంటి? వేరు భావన, నువ్వు వేరు నేను వేరనే భావాన్ని, ఆ వేరు భావాన్ని, ఆ ద్వయాలిటీని, ఆ ద్వైత స్థితిని భరణం చేశావు. ఆ వేరుతో సహా ద్వైత స్థితిని తీసేసావు. ఎంతకాలం అయితే ద్వైతం ఉందో అంతకాలం దుఃఖం తప్పదు, ఎంతకాలం అయితే ద్వైతం ఉందో అంతకాలం భయం తప్పదు, ఎంతకాలం అయితే ద్వైతం ఉందో అంతకాలం నరకం తప్పదు, ఎంతకాలం అయితే ద్వైతం ఉందో అంతకాలం పునర్జన్మ తప్పదు, ఎంతకాలం అయితే ద్వైతం ఉందో అంతకాలం అశాంతి తప్పదు. ఆ ద్వైతాన్ని నరికేసేవయ్యా, దాన్ని నాశనం చేసేవయ్యా, దైవ మనుషు నిన్ను జరిగేయా, దాన్ని పూర్ణ నాశం అనర్చి అంటే ద్వైత స్థితిని తీసేశావు, దాన్ని భరణం చేశావు. జన్మరాహిత్య స్థితిలో దాన్ని తీసుకురా, సింహాసనం మీద కూర్చోబెట్టేవారు నాచర. దైవ మనుచ్చు నిన్ను దరిజేయగా, దైవ మనుచ్చు నిన్ను దరిజేయగా నన్ను పూర్ణ నాశం అనర్చి కంప్లీట్ గా భరణం చేశావు. ఎందుకు భరం? వేరు భావన తీసావు. వేరు భావన అంతకాలం ద్వైత స్థితి తప్పదు. ద్వైత స్థితి ఉన్నంత కాలం ఈ స్త్రీ పురుష కాలం తప్పదు, ద్వైతం ఉన్నంత కాలం కామం తప్పదు, ద్వైతం ఉన్నంత కాలం అజ్ఞానం తప్పదు, ద్వైతం ఉన్నంత కాలం అవిద్య తప్పదు, ద్వైతం ఉన్నంత కాలం నరకం తప్పదు, ద్వైతం ఉన్నంత కాలం భయం తప్పదు. అందుచేత ఈ ద్వైతాన్ని కంప్లీట్ గా సమూలంగా నరికేశావు, సమూలంగా మూలంతో సహా తీసేశావు. ఎంత పని చేస్తావు నువ్వు అనుకోలేదు గారు నాచర. ఏదో దేవుడు దేవుడు అని అందరూ అనుకుంటున్నారు, నేను సరదా పడ్డాను దేవుడు దేవుడు అని ఎంత పని చేస్తామని అనుకోలేదు. నాకు తెలియకుండానే ఈ ఆపరేషన్ అంతా చేయించావు. ఎవటే గుర్తించుకోండి, మనకు ద్వైత భావన ఉన్న చెప్పు జన్మల తప్ప. నీవు వేరు నేను వేరు అని భేద బుద్ధి ఉన్నంత కాలం భేద బుద్ధిలోంచి భ్రాంతి పడుతుంది, భ్రాంతిలోంచి మోహం పడుతుంది. అంటే ద్వైత బుద్ధి ఉన్నంత కాలం మనకి జన్మలు తప్పవు, ఈ జన్మ పరంపర తప్పదు, ఈ చక్రంలోంచి బయటపడలేము. ఈ ద్వైత బుద్ధి నేను రావటం, నీ వేరు నేను వేరని వచ్చాను, కానీ ఇదేం చేశావు? ఈ వేరు భావన పోతేనే కానీ నా స్వరూపం, నా స్వరూపం నేను అందుకోవాలని నీకు తెలుసు. అంటే నాకు తెలియదు, నువ్వేం చేశావు? ఏదైతే నా స్వరూపాన్ని పొందడానికి అడ్డస్తుందో దాన్ని ఏం చేసావు? నాశనం చేసి చూపించావు. అది భయ్య నువ్వు చేసింది, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నన్ను ఒక్కసారి నాకు తెలియకుండా నా స్వరూపాన్ని, నా స్వరూప స్థితాన్ని చూపించావు, నా స్వరూప స్థితిలో నన్ను చేర్చావు, నాకు తెలియకుండా చేర్చావు, నాకు తెలియకుండా నువ్వు కలుపుకున్నావు. సర్వసాధారణంగా ధనం ఎక్కువ ఉంటే మనం సుఖపడవచ్చనే అందరికీ జనరల్ గా ఉంటుంది, కానీ ఎంత సుఖం పెరుగుతుందంటే భయం కూడా పెరుగుతుందంటే దానికి కూడా జ్ఞాపకం ఉంచుకోండి. మీకు మీ అనుభవం చూసుకోండి. ఈ బ్రాంచ్ ఎటువంటిదంటే పూర్వం ఒక రాజు తమిళనాడులో అన్ని విడిచిపెట్టేశాడు, అన్ని విడిచిపెట్టి భిక్ష చేసుకున్నాడు. ఆయన అన్నాడే నాకు ప్రాణం పోయే టైంలో నాకు చెప్పానే కుక్క జ్ఞాపకం అన్నాడు. అంటే కుక్క ఎంత భయం ఏందో చూడండి, అన్ని వదిలేశాడు. నిజంగా రాజ్యాన్ని వదిలేసిన వాడికి చెప్పా కుక్కని జ్ఞాపకం రాకడానికి ఆయన చెప్పాడు ఈ మాట. ఆ భ్రాంతి ఆ లోపల అజ్ఞానం పోతే నువ్వు బయట వస్తువులు విడిచిపెట్టేసినప్పటికీ లోపల అజ్ఞానం ఈశ్వర అనుగ్రహాలు పోవాలి. కానీ ఉరికి నువ్వు ఎలా ఇచ్చిపెట్టేసి నా పుస్తకం ఎలా పడవచ్చు, నేను అలాగే నాకున్న ఆస్తి నేను బయట ఇచ్చిపెట్టేయచ్చు, లేకపోతే నాకున్న కొనుక్కు ఇచ్చిపెట్టేయచ్చు. లోపల అజ్ఞానం ఎలా పోతుంది, నేను సన్యాసం తీసుకోవాలండి, నేను ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాను అని భగవంతుడు అంటే ఎందుకు ఇంటికాడు ఉండే చేసుకో, ఏదైనా కోట బయటికి వెళ్ళడం కంటే కోటలో ఉండి దెబ్బలాడటం మంచిది అనమాట. అలాగండి, తమరేమో ఇంటికాడి బయటకు వచ్చేయచ్చు అని మాటండి, మేము మటుకు ఇంటికాడి వెళ్ళకూడదు అని మాటండి. అప్పుడు భగవాన్ అన్నారు, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను సమాధానం చెబుతున్నాను, కానీ నేను అరుణాచలం రావాలో రాకూడదో నాకు సందేహం రాలేదు. నీకు మళ్ళీ నేను అడిగి మటుకు ఎవరిని అడిగి రాలేదన్నమాట. విష్ణు అడిగావు కాబట్టి నేను సమాధానం చెబుతున్నాను, అది నేను అరుణాచలం వచ్చేది ముందు అసలు వెళ్ళాలా వెళ్ళకూడదని సందేహం నాకు రాలేదు, ఎవరిని అడగలేదు. సభ పడతావయ్యా, వెళితే ఏం చేస్తావు, నీ బట్టలు మారిపోతాయి, ఇల్లు మారిపోతుంది, కొన్ని ఊరు మారిపోతుంది, లోపల అజ్ఞానం ఎక్కడిపోతుంది. నువ్వు టైంకి కాఫీ తాగి టైంకి భోజనం చేసినప్పుడే నువ్వు అజ్ఞానంతో పోరాడు, అజ్ఞానం బయటికి గంటలేనప్పుడు ఎక్కడో అడవిలో కూర్చుని కాఫీ తాగకుండా అన్నం తినకుండా ఆకలితో మాడిపోతూ నువ్వు అజ్ఞానాన్ని బయటకు తొలగించగలవు. అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడే నువ్వు చేయలేనప్పుడు, అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు నువ్వు ఎలా చేయగలవు. ఇక్కడ చూపుతాడండి రమణస్వామి, ఆ రమణస్వామి యొక్క లోతులు ఇక్కడ మీరు చూడాలండి. ఏం లోతులు చూపించండి, ఏం ఫీల్స్ చూపించండి, ఆ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయండి. మీరు ఆచరిస్తారా ఆచరించడం అండి వేరే విషయం అండి, ఆ సబ్జెక్ట్ ముందు ఏం చేయండి. అక్కడ అతను చూపించిన లోతులు చూడండి. అతను అన్నాడు, మీరు వ్యవసాయదారులు, మీరు మరణించే టైంలో మీరు వ్యవసాయదారులు అయితే వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయం మీకు రావచ్చు. ఏదో ఒక వర్తకుడు ఏమండి, ఓ వర్తకుడికి ఆ వర్తకు సంబంధించినటువంటి వ్యవసాయం మరణించే టైంలో రావచ్చు. లేదా ఇంకొకడు ఉన్నత ఉద్యోగం ఒకడు ఉద్యోగస్తులు చేస్తున్నాడు, వాడు మరణించే టైంలో వాడికి ఉద్యోగానికి సంబంధించిన వ్యవసాయం వాడికి రావచ్చు. అలాగే ఒకడు భక్తుడు, వాడికి భక్తి సంబంధించిన వాసన వాడికి రావచ్చు. కొన్ని భక్తి సంబంధించిన వాసన వాడికి మంచి జన్మ రావచ్చు, కానీ వాడికి జన్మరాహిత్యం వస్తాందా అని అడుగుతాడంటే నీకు తలంపున్నంత కాదు. కొన్ని భక్తుడికి మంచి జన్మ రావచ్చు, కానీ వాడికి జన్మరాహిత్యం వస్తాడు. భగవాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు ఎంతవరకు ఈ శరీరం ఉండగా సాధించావో అంతవరకే కరెక్ట్ స్టేట్, కానీ తర్వాత డిస్ట్రక్షన్ నీకు తప్పదు. ఏ వాసన వచ్చారు, వాసన వచ్చాక జన్మ వచ్చి తీరుతుంది. కొన్ని నీకు రామాయణంలో కదలో భారతంలో కదలో నీకు జ్ఞాపకం వస్తాయి, అది కూడా వాసనే కదా, అది కూడా జన్మకి తీసుకెళ్తాను. నువ్వు అందాలు చెబుతున్నాడు చూడండి రమణ, ఆ ద్వైత భావం ఉండొచ్చు పొరపాటు లేదు. నీకు దేవుడు నీకంటే వేడిగా ఉన్నాడు అని ఎంతకాలమైతే నీవు నాకంటే వేడిగా ఉన్నాడు దేవుడు అనే భావం నీకు ఎంతకాలం అయితే ఉందో అంతకాలం నీ కోరికలు అడగాలని బుద్ధి పుడతానే ఉంటుందన్నాడు రమణ. ఇప్పుడు అనివార్యం, ఇది ఎవడో తప్పించలేదు. నీకంటే భగవంతుడు వేడిగా ఉన్నాడనే భావన ఎంతకాలం అయితే మనకుందో అంతకాలం కోరికలు పుడతాను ఉంటాయట, మనం ఏదో అడుగుతామంటామంట. కానీ ఇవన్నీ మన అనుభవంలో ఉన్న విషయాలు నేను పైకి చెప్పొద్దు. మీరు అసలు లాభం లేకుండా మనం పని చేయం కదండి, అసలు నష్టం వచ్చి వ్యాపారం ఎవరు చేస్తారండి. కానీ ఏదో లాభం కలిసి రావాలి, కానీ నష్టం వచ్చి వ్యాపారం ఎవరు చేస్తారు, లాభం రావాలి. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, అప్పు లాభానికి మించిన లాభం లేదు. ఏ లాభం పొందిన తర్వాత నీ మనసు లాభాలను కోరదు, ఏ లాభం పొందిన తర్వాత నీ మనసుకి ఇతర సుఖాలను కోరదు, ఏ లాభాన్ని పొందిన తర్వాత నీ మనసు ప్రకృతి మీద వాడదు, ఏ లాభాన్ని పొందిన తర్వాత బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు వచ్చి నువ్వు ఎదురుకుండా నిల్చుంటే వాళ్ళని చూడాలని కూడా నీకు బుద్ధి పుట్టదు. ఏ లాభాన్ని పొందిన తర్వాత సమస్త సృష్టియే కాదు, వైకుంఠం కాదు, కైలాసమే కాదు, గడ్డి పరకలాగా నీకు కనిపిస్తాయో, అటువంటి లాభమయ్యా ఆత్మలాభం ఉంటాడు భగవంతుడు. వాస్తే ఆత్మలాభాన్ని కనుక పొందితే, అది నువ్వు కనుక దేని చేస్తే ఆకృష్టుడు అని ఎదురుగుండా వచ్చి నిలబడితే వాడిని మొక్కను నువ్వు పైకెత్తి వాడు వంక చూడాలని కనిపించినట్టుండే అటువంటి గ్రేటెస్ట్ గెయిన్ ఇచ్చిన ఆత్మ. నువ్వు ఆత్మలాభాన్ని ఒకసారి పొందిన తర్వాత వైకుంఠాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టినా దాన్ని కూడా నీకు స్వీకరించాలని తెలిసాడు. అది అట ఆత్మలాభం. ఆత్మ అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, సమాధి అంటే ఏమిటి, స్థితప్రజ్ఞ అంటే ఏమిటి, గుణాతీతుడు అంటే ఇవన్నీ ఒకటే, దాన్ని ఒకటే స్టేట్కి ఇన్ని రకాలుగా చెబుతున్నాడు. గుణాతీతుడు అన్నా ఒకటే, సమాధి స్థితిని పొందినవాడన్నా ఒకటే, జ్ఞానన్నా ఒకటే, వీరు ఒకే అవస్థ రెండు రకాలుగా వర్ణిస్తారు. యేసుక్రీస్తు వాళ్ళు మోక్షరాజ్యం అంటారు, గౌతమ బుద్ధుడి వాళ్ళు నిర్వాణం అంటారు, మన వాళ్ళు మోక్షం అంటారు, లిబరేషన్ అంటారు. ఏంటి ఏదైనా ఎందుకు మాటలకు గారి, అది ఎక్కడే ఉంది, ఇప్పుడు ఉంది, ఈ హృదయంలో ప్రకాశిస్తున్నది, స్పష్టంగా ఉన్నది, అది ప్రత్యక్షంగా ఉన్నది. నేను ఈ శరీరాన్ని అనే భావన నీకు ఎంత సహజంగా ఉందో ఆ వస్తువు నేననే భావన అంత సహజంగా నీకు వచ్చినప్పుడు అదే చివరి జన్మ, తడసారి జన్మ నీకది. కానీ నీళ్ళు ఎవరికైనా దేహం మీదని చెప్పాలన్నావా? కానీ దేహం ఎవరిదంటే, ఎవరిదంటే నాదంటారు. నాదంటే ఎవరిది? వాసన కొన్ని దేహం, ఆత్మ దేహం అక్కడ. వాసనకి దేహం ఉండాలి కాబట్టి ఈ దేహం ముసలిది అయిపోయిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ మాట చెప్పాడు. చాలా మంది అనుకుంటారు తన ముసలి కోరుకుని ఉండవని. ఠాగూర్ ఏమంటండి, పండిపోయిన కాయి పైకి నొక్కితే బైక్ లాగా నొక్కితే మెత్తగా ఉంటాయి, లోపల గింజలు గట్టిగా ఉంటాయి. అలా మన శరీరం వదిలిపోయినప్పటికీ లోపల వాసన మట్టి గట్టిగానే ఉంటాయి. ఏంటి మళ్ళీ మొలకెత్తదనకండి. అదే ముసలి వాళ్ళందరూ అనుకుంటారు అట్ని ముసలి వాళ్ళకి వాళ్ళకేం కోరికలు ఉంటాయిపోయింది, ఏదో పళ్ళు ఊడిపోయినాయి కదా అంటారు. వాళ్ళకే ముదిరిపోయి ఉంటాయి కోరికలు, ఉంటాయి నెరవేర్చుకోవడానికి. శరీరంలో ఆరోగ్యం చాలదు, శరీరం యొక్క పట్టు వదిలి పొట్టత్వం వదిలిపోతుంది, శరీరంలో ఆరోగ్యం ఉండదు. కానీ లోపల కోరిక ఎలా ఉంటుందంటే కోరిక ముదిరిపోయి ఉంటాయి. ఎందుకు మళ్ళీ వాళ్ళ శరీరం పడిపోగానే మళ్ళీ కొత్త శరీరాన్ని స్వీకరించడానికి అంత ముదిరిపోయి అంత పక్వానికి వచ్చింటాయి నా కోరిక. ఇది ఠాగూర్ చెప్పినమాట. రమణస్వామి చెప్పేది ఏంటంటే, ఇది క్యాస్ట్ ద్వారా ఉన్నది, అరువులు కూడా పెట్టుకోవద్దన్నాడు. రమణస్వామి చెప్పేది ఏంటంటే, రక్తం ద్వారా మాట్లాడుకున్నాం, అరువులు కూడా వెళ్ళొద్దన్నాడు. ఇప్పుడు కనుక నువ్వు ఈ శరీరంలో ఉండగా, ఈ లోకంలో ఉండగా నీ ఈ దేహాన్ని అనే భావన ఎలాగుందో, ఎంత సహజంగా నీ అనుభవం ఉందో, అంత సహజంగా నీ ఆత్మ అనే భావన కన్నా నీకు ఇప్పుడు రాకపోతే తర్వాత కైలాసానికి వెళ్ళినా కానీ నువ్వు ప్రయత్నం చేయడం నీకు అవకాశం లేదని చెప్పాను. కైలాసం కూడా ఒక లోకమే, ఇలాగే ఒక మంచి స్వప్నం లాంటిది అనుకుంటున్నాను. వైకుంఠం ఏమో మంచి స్వప్నం, నరకం ఏమో చెడ్డ స్వప్నం అనుకున్నాను. మంచి స్వప్నం అబద్ధం, చెడ్డ స్వప్నం అబద్ధం. మరి కైలాసం వైకుంఠం మంచి కళ అనుకున్నాం, నరకం ఏమో చెడ్డ కళ అనుకున్నాం. చెడ్డ కళ కరిగిపోతుంది, మంచి కళ కరిగిపోతుంది. ఇప్పుడు నీ మరణం రాకముందే అంచేది దేహం నేననే భావన నీకు ఎంత సహజంగా ఉందో, ఆత్మ నేననే భావన అంత సహజంగా నీకు వచ్చే వరకు ఈ దేహంలో ఉండగా, ఈ లోకంలో ఉండగా, ఇప్పుడే ఉండగా నువ్వు అనుభవం పొందాలి. ఒకవేళ ఈ అనుభవం పొందకుండా కనుక నువ్వు శరీరం పడిపోతే తర్వాత నువ్వు ఏ లోకంలోకి వెళ్ళినా మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి నువ్వు ఆ స్థితిని పొందవలసిందే. ఇంతకంటే నీకు ఆల్టర్నేటివ్ లేదంటున్నాడు భగవాన్ శ్రీరామ. నువ్వు పనిచేయాలి, చిన్న పనులు గొప్పగా చేయటం నేర్చుకో. మనం చేసి చిన్న పనులు అయినప్పటికీ ఆ చిన్న పనిని గొప్పగా చేయటం కనుక నేర్చుకుంటే, గొప్ప పనులు గొప్పగా చేయడం గొప్ప కాదు, చిన్న పనులే గొప్పగా చేయటం కనుక నేర్చుకుంటే ఈశ్వర అనుగ్రహం మన మీద పడదు. ఈశ్వర అనుగ్రహం లేని వాడికి ధ్యానం కరెక్ట్. ఇప్పుడు నువ్వు కనుక అనుభవంలోకి తెచ్చుకోలేకపోతే, నువ్వు డైరెక్ట్ గా టచ్ చేయలేకపోతే, నువ్వు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కనుక నీకు రాకపోతే, ఆ ప్రత్యక్ష అనుభవం కనుక నీకు రాకపోతే, మరణించిన తర్వాత వచ్చే అవకాశం లేదంటున్నారు రమణ. అసలు సద్బుద్ధి కలగటానికే ఎంతో పుణ్యబలం ఉండాలి, సహృదయం కలగటం కోసమే ఎంతో పుణ్యబలం ఉండాలి. జ్ఞాని రచనలు చేయక్కర్లేదు కదా, జ్ఞాని ఉపన్యాసాలు చేయక్కర్లేదు కదా, జ్ఞాని అధికారంలో ఉండక్కర్లేదు. దేహం ధరించుకుంటారు లోకానికి మహోపకారం చెప్పడం, దేహం ధరించుకుంటారు. కొంతమంది అంటున్నారు మేము ఆచరించలేకపోతున్నాం, వింటున్నాం అంటే ఆచరించలేకపోతున్నాం. అలా నేనేం కంగారు పడకు. మీకు అర్థమైతే, విషయం కనుక అర్థమైతే ఆచరించకుండా ఉండలేదు. విషయం కనుక అర్థం అవ్వకపోతే ఆచరించాలని ప్రయత్నం చేసిన ఫీల్ అవుతుంది. ఇది బాగా జ్ఞాపకం. విషయం మీకు అర్థం కానంత కాలం మీకు ఆచరించాలని ఉండదు. విషయం కనుక అర్థమైతే ఆచరించడం మానలేదు. మీరు ఆచరించకండి చెప్పిన మీరు మానవు వింటనే ఉండి ఆచరించలేకపోతున్నా ఉంటారు. అది అర్థం చేసుకోవడంలో దోషం. మీకు కరెక్ట్గా కనుక మీరు అర్థం చేసుకుంటే, ప్రాపర్ గా కనుక మీరు అర్థం చేసుకుంటే తప్పనిసరిగా ఆచరించి తీరతారు. అర్థం చేసుకుంటున్నా మనకి లోపం ఉండకూడదు. జగాతి విడిచిపెట్టు, ప్రజహాతి బాగా విడిచిపెట్టు. మళ్ళీ శాసనం ఉంచగా అక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, జగాతి విడిచిపెట్టు, విడిచిపెట్టే సరిపోతుంది. అలా ప్రజహాతి బాగా విడిచిపెట్టుకున్నాడు అంటే ఏంటి, చిన్న వాసన కూడా ఉండకూడదు. శారదామాతకి వాళ్ళ యొక్క మేనళ్ళ మీద కొంచెం ప్రేమ ఉంది, ఆవిడకి సంతానం లేదు కదా శారదకి, కొంచెం వాసన ఎప్పుడు ఆ తమ్ముడు కొడుకు జ్ఞాపకం వస్తూ ఉండడం అనమాట. ఏ చిన్నప్పుడు కొంచెం పెంచుంటుంది ఇవిడి రామకృష్ణుడు అనమాట. నువ్వు ఈ దేహంలో బంధించి ఉంచడానికై నీ ఆ వాసన తీయనని కూడా నేను వెళ్ళిపోయినా సరే నీకు నువ్వు చేయవలసిన వర్క్ ఉంది. నేను వెళ్ళిపోయినా సరే నువ్వు చేయవలసిన వర్క్ ఉంది, స్పిరిచువల్ వర్క్ ఉంది. లాస్ట్ మినిట్ వరకు నీకు ఆ మేనేజర్ మీద వాసన మటుకు పోదామని చెప్పు. ఇంకా వాసన కోసం నువ్వు వర్క్ చేస్తున్నావు, ఏం ఫీల్స్తో చూడండి. నువ్వు వాసన కోసమని దేహంలో ఎలా ధరించుంటావు, దాని గురించైనా స్పిరిచువల్ వర్క్ నువ్వు చేస్తావు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు చేయవలసిన పని. మనం అందరం కట్టాడు కట్టేసిన దూడలు అంటే వాళ్ళు అనండి, కట్టాడు కట్టేసిన దూడకి ఏమైనా స్వేచ్ఛ ఉంటుందండి. అలాగే మనం దేహం దేనిలో భావన పెట్టి కొడుతున్నాడు ఈశ్వరుడు. మనం కట్టాడు కట్టేసిన దూడను మనం కొడతంటే తప్పించుకోగలదండి, కట్టాడు కట్టబడి పారిపోతుంది. మళ్ళీ దేహం మనం కాకపోయినప్పటికీ, ఈ మనస్సు మనం కాకపోయినప్పటికీ, దేహాన్ని నేనే, మనస్సు నేనే అనే భావన మనకు కలగజేసి ఈ దేహం అనే కట్టుడికి, ఈ మనస్సు అనే కట్టుడికి మనల్ని బిగించి, మనల్ని బంధించి ఈశ్వరుడు కర్మ అనే కరతుడు వాయించి విడిచిపెట్టినాడు. ఇదే ఈశ్వరుడు చేసేది. ఈ దేహభావన ఎప్పుడైతే నశించిందో యమును కూడా నీ దగ్గర నించోటాను ఎదురు. నువ్వు పోవంటే పోవలసినట్టు యమధర్మరాజు. జ్ఞాని యొక్క ముఖాన్ని కోదండ పనే చూడలేడండి, యముడు ఎక్కడ చూస్తాడు? జ్ఞాని యొక్క ఐశ్వర్యాన్ని రామచంద్రమూర్తే చూడలేడు, యముడు ఎక్కడ చూస్తాడు? ఈ దేహం అనుకున్న భావన ఉన్న వాళ్ళే శిక్షిస్తాడు అని యముడి యొక్క ఏరియాలో అడు జరుగుతాడు. ఆ భావన దాటిపోతే యమధర్మరాజు చేసి పని చేయండి. అందరూ గజ ఎత్తుగాళ్ళే, అందరూ బాగానే ఇస్తున్నారు, కానీ గజం మటుకి ఎవరికి వెళ్తలేదు. అందరూ సాధన చేస్తారని చేయటం, ఏం చుట్టూ చేస్తున్నారు? అహంకారాన్ని ఇచ్చిపెట్టుకుని అహంకారం చుట్టూ సాధన చేస్తున్నారు. గానిగద్ద అనుకుంటుంది ప్రభా, పొద్దున్న నుంచి ప్రయాణం చేస్తే ఇక్కడ నరసాపురం ఇచ్చేసి ఉంటాం, ఆ చించినాల్లో ఉంటుంది. అలాగే ప్రతి వాడు కూడా సాధన చేస్తున్నాడు. ఏది కేంద్రం? తన అహంకారం. ప్రతి జన్మలో కూడా అహంకారం చుట్టూ తిప్పుతున్నాడు. అంచేది అందరూ గజ్యతగాళ్ళే, ఎవడ గజ్యం దాటుతున్నారు? తమస్వామి అంటారు ఒకరు, మీరు మేము బ్రాహ్మణులు, మీ రంగు నా రంగు ఒకటే, మీ వయసు నా వయసు ఒకటే, మీ ఊరు మా ఊరు ఒకటే, మీ ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే అని ఎవరో రమణస్వామి గారు చెబుతూ ఉంటారు. మీరన్నీ చెప్పడం పూర్తి అయిపోయింది, ఇంకా చెప్పవలసి ఏమన్నా ఉన్నాయో? ఇలో నాలో నుండి ఆత్మ ఒకటే, అది మర్చిపోయారు మీరు. ఇలో నాలో ఉన్నది ఆత్మ ఒకటే, అది మర్చిపోయారు. ఏది ప్రధానమైనదో, ఏది ముఖ్యమైనదో, ఏది శాశ్వతమైనదో, దేనికి మరణం లేదో, ఏది అమృత స్థితిని ప్రసాదిస్తుందో దాన్ని మర్చిపోయారు. దేనైతే జ్ఞాపకించుకోవాలో దాన్ని మర్చిపోయారు. దేనైతే మర్చిపోవాలో దాని దండకం కింద మీరు చదివారు అన్నట్టు. ఇప్పుడు మాయ అర్థమైతే మీకు మాయ ఏంటి? ఎక్కడ ఇదే మాయ. ఆత్మ సరళమైనది, ఆత్మ సహజమైనది. ఇక్కడ చీకటగా ఉంటే పూజలు చేసినా జపాలు చేసినా చీకట పోదు, దీపం వెలిగించుకుంటే పోదు. అదేవిధంగా ఎన్ని చేసినప్పటికీ అజ్ఞానం అనే చీకటి బయటకు పోవాలంటే జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకోవచ్చు. వేదంలో ఒక మాట ఉంది, మీకు ఎప్పుడు రేడియోలో కూడా వింటూ ఉంటారు, ఏమంటే నన్ను చీకటిలోంచి వెలుగులోకి తీసుకెళ్లి ప్రభువా అని. మన హిందువులు అంటారు, క్రైస్తవులు అంటారు ఈ మాట. నన్ను చీకటిలోంచి ఓ ప్రభువా, నన్ను చీకటిలోంచి వెలుతురులోకి తీసుకెళ్లి ప్రభువా అంటారు. అంటే అర్థం ఏమిటండి? చీకటిలోంచి వెలుతురులోకి తీసుకెళ్తుంటే అర్థం ఏంటి? నన్ను దుఃఖంలోంచి సుఖంలోకి తీసుకెళ్ళడం. చీకటి అంటే దుఃఖం, వెలుతురు అంటే సుఖం, శాంతి. చీకటిలోంచి వెలుతురులోకి తీసుకెళ్ళిన మాట అర్థం ఏంటంటే నన్ను అశాంతిలోంచి శాంతిలోకి తీసుకెళ్ళు, దుఃఖంలోంచి సుఖంలోకి తీసుకెళ్లి తీసుకెళ్ళి ప్రార్థన. కోరికలు ఎక్కడ పుడుతున్నాయి? నీకు మనసులోనే పుడుతున్నాయి. మనసులోని చేసి సంకల్పాలన్నింటిని కూడా నువ్వు పూర్తిగా విడిచిపెట్టి ఆత్మలోనే తుష్టుడుగుతా, ఆత్మలోనే సంతృప్తి పొందు. మన ఏదో కారణం వల్ల కనుక మనకు సుఖం వస్తుంటే తప్పనిసరిగా దుఃఖం వచ్చి తీరదు. ఒకటండి మీరు జ్ఞాపకం ఉంచుకుని బాగానే, కారణభక్తి కూడా భక్తే. కారణభక్తి వల్ల మోక్షం రాదు, అకారణ భక్తి వల్ల మోక్షం రాదు. కారణభక్తి భక్తే, అకారణ భక్తి భక్తే. కారణభక్తి వల్ల నువ్వు తిరిగి జన్మలు వస్తాయి, మంచి జన్మలు రావచ్చు. దానికే కొన్ని ఏసీటీ గారి ఇంటికి పడదాం ఏమండి. పోయి ఈ కారణభక్తి వల్ల నీకు మంచి అయ్యర్ బర్త్స్ రావచ్చు, కానీ మోక్షం రాదు. దేని వల్ల మోక్షం వస్తుంది? అకారణ భక్తి వల్ల వస్తుంది. అకారణ భక్తి అంటే ఏమిటి? మీకు ఈశ్వరుడిని పరిపూర్ణమైన ప్రేమ ఉండాలి, ఈశ్వరుడిని పరిపూర్ణమైనటువంటి భక్తి ఉండాలి. ఎందుకు మేము ఈశ్వరుడిని ప్రేమిస్తున్నాడే మీకు కారణం కనపడకూడదండి, అది అకారణ భక్తి. మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి, మీకు ఉండాలి మీరు ఆన్సర్ చేసుకోండి. ఇది కనుక ఉంటే మీకు తప్పనిసరిగా మోక్షం మిమ్మల్ని వరిస్తుంది. మీ శిరస్సు మీద పడుతుంది మోక్షం, మీరు ఉద్దన్న వచ్చి మీ మీద పడుతుంది. మీ ఓన్లీ గట్టి వాటిలో డిజర్వ్. మనకి ఎంతైతే అర్హత ఉందో, ఎంతైతే యోగ్యత ఉందో, మనకు వద్దన్నది వచ్చి మన సమీపంలో పోతుంది. బాగా జ్ఞాపకంచుకోండి, ఈశ్వరుడి పట్ల ప్రేమ ఉండాలి, ఈశ్వరుడి పట్ల భక్తి ఉండాలి. ఎందుకు మనం ఈశ్వరుడు ప్రేమిస్తున్నాం? మనం ముసలమ్మలు ప్రేమిస్తున్నాం. అయితే ముసలమ్మ మళ్ళీ గొలుసుల కోసం? ముసలమ్మలకు ఏం ఆస్తి ఉండదనుకోండి, ఏమి గొలుసు ఉండదనుకోండి, ఆవిడ వల్ల ఆవిడ చచ్చిపోయిన తర్వాత మనకి ఏమి కలిసి వచ్చింది ఉండదనుకోండి, ఆ ముసలమ్మల్ని ఎంతవరకు మనం ప్రేమించగలం? ఇదంతా మన అనుభవంలో ఉన్న విషయమే. నేను పురాణాలు చెప్పలేదు ఇక్కడ. మీ అనుభవానికి విరుద్ధంగా నేను ఒక్క మాట చెబితే ఈ ప్రసంగం అయిన తర్వాత నన్ను లేచి మీరు అడగండి. అదేవిధంగా ఈశ్వరుడి పట్ల నీకు కారణ భక్తి ఉండేది విశేషం ఉంది, ఉంటే మంచిదే ఉంచుకోండి. ఆ భక్తి నేను కాదంటలేదు, కానీ అకారణ భక్తి ఉంటే కానీ మీకు మోక్షం రాదు. మన రామకృష్ణ పరమహంస శరీరం పోతే శ్మశానానికి తీసుకెళ్తాంటే పది మంది కంటే ఎక్కువ లేరకండి. రామకృష్ణ పరమహంస తర్వాత శ్మశానానికి తీసుకెళ్తాంటే పది మంది కంటే ఎక్కువ లేట. ఆ రామకృష్ణుడు ఈ రోజున అది నిజం కాబట్టి ఆయన చెప్పిన పోద హృదయాంతరాల్లో నుంచి చనుకొచ్చింది కాబట్టి ఖండ ఖండాంతరాల్లో ద్వీపాంతరాల్లో సముద్రాలు కూడా దాటి ఆయన మాటలు వ్యాపిస్తున్నాయంటే ఎక్కడి నుంచి ఆ శక్తి వచ్చింది? తన హృదయంలోంచి ఒక కపటం లేకుండా, హృదయంలో కించిత్ కూడా కపటం లేకుండా, ఏదైతే తను అనుభవించాడో, ఏదైతే తను జీవించాడో, దేనికోసమైతే తను మరణించాడో ఆ మాట తను చెప్పాడు కాబట్టి అతను మరణించేటప్పుడు 10 మంది కూడా శ్మశానానికి వెళ్ళకపోతే అతని మాటలు దేశాలు దాటిని, జాతిని దాటిని, రాష్ట్రాలను దాటిని, జిల్లాలను దాటిని, నదులను దాటిని, సముద్రాలను దాటిని ఖండాంతరాలు రామకృష్ణుని పేరు వినిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఎవరిచ్చారు ఆ శక్తి? ఆ మాటకి బలం ఎవరిచ్చారు? ఎవరైనా ప్రచారం చేయకున్నారా? అది ఏమైనా పార్టీయా? పత్రికలు పెట్టుకున్నాడా? ఏం తాంతాములు చేశాడా? చాటింపులు చేశాడా? ఏమి చేశాడు? ఏమీ లేకుండా ఒక ముసలి బ్రాహ్మణుడు, ఒక దిక్కు లేని బ్రాహ్మణుడు ప్రశానాలు తీసుకెళ్తాడే 10 మంది కూడా కోడేళ్ళని బ్రాహ్మణుడు ఒకడు పోతే వాడి మాటల ఖండాంతరాల నుంచి సముద్రాలను కూడా దూసుకుపోయి చీకటి దాటి ఈ ద్వీపాంతరాలకు కూడా వెళ్ళి అతని మాటలు మోగుతున్నాయంటే, మాట మోగుతున్నాయంటే, దిగులుకృతంగా వెళ్ళ పడుతున్నాయంటే, పత్రికలు లేకుండా, రేడియోలు లేకుండా, నాయకులు రేడియోలో వాళ్ళ పేర్లు పట్టడం లేదే, పత్రికలు పట్టడం లేదే, వాళ్ళ మాటలు శాశ్వతంగా అనేక మంది హృదయంగా ఉన్నారంటే, ఆరాధ్యదైవంగా పెట్టుకున్నారంటే, ఆ మనిషి మాటలు ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చినాయి? అది సత్యం కాబట్టి 10 మంది వెళ్ళలేదంటే నేను కూడా 10 మంది అంత తక్కువ మంది లేకపోతే శ్మశానం అది శవం వెళతాను. అది శవదృష్టే లేదా శవదృష్టే? మనం ఆరాధించే శవాలనే లేదా శవాన్ని సంబంధం సత్యంతో పెట్టుకోవాలండి. మన శరీరంతో సంబంధం పెట్టుకుంటున్నాం, లోకంతో సంబంధం పెట్టుకుంటున్నాం, విషయాలతో సంబంధం పెట్టుకుంటున్నాం, వ్యక్తులతో సంబంధం పెట్టుకుంటున్నాం, పరిసరాలతో సంబంధం పెట్టుకుంటున్నాం, గ్రామాలతో సంబంధం పెట్టుకుంటున్నాం, కానీ నాలో నుంచి నిజమైన వస్తువుతో, సత్య వస్తువుతో, పరమాత్మతో సంబంధం లేదే. ఆయనకు సంబంధాలు ఉన్నమాట నిజమే, దేవునితో ఆ సంబంధం ఉంది, ప్రకృతితో, పరమాత్మతో. భగవంతుడు వాసుదేవ స్వామి ఒక మాట చెబుతాడు, ఎవడైతే నన్ను ఆశ్రయిస్తారో వాడే మాయను జయించగలడు. నన్ను ఆశ్రయించబడి ఈ మాయ అనే సముద్రాన్ని దాటం లేదు. ఇది కమలమ్మ గారి ఇంటికాడ కుక్క ఉందనుకున్న మాట వస్తుంది. కమలమ్మ గారి ఇంటికాడ కుక్క ఉందనుకో, నేను గేటు దగ్గరికి వస్తాను, లోపల రాగలనంటే ఏమండో కమలమ్మ గారి కుక్క మాట ఏంటంటారు? అవును, మామూలు కుక్కలు కాళ్ళే పట్టుకుంటాయి. ఈ పెంపుడు కుక్కలు ఏం చేస్తాడు? ట్రైనింగ్ ఇస్తారో సరి పీ కట్టుకుంటాయి. అప్పుడు నీ ఏం చేయాలి? కమలమ్మ గారు అని కాకేయాలి. ఏ కమలమ్మ గారిని కాకేయటెందుకు? ఈ కుక్కకు వాండ్ర కమలమ్మ గారు. అప్పుడు ఆ కమలమ్మ గారు వచ్చి ఏమంటున్నాయి, జాకే ఏంటి అంటుంది? ఆ కమలమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది, మనం వదిలేస్తుంది కుక్కలు, మనం కడవదు. అది మాయి కూడా కుక్క లాంటిదే. మనం ఈశ్వరుని పట్టుకుంటే ఏ కుక్కకైతే మనం ఈ మాయ అనే కుక్క జోడిస్తున్నాం, ఆ యజమాని లేకపోతే కుక్క మనం చీల్చేస్తుంది పట్టు. అందుకే ఎవడు భగవంతుడు అన్నాడు, ఎవడైతే నన్ను ఆశ్రయిస్తున్నాడో వాడు నా మాయను జయించగలడు, కానీ నన్ను ఆశ్రయించకుండా ఎవడు సృష్టిలో మాయను జయించలేడు. కమలమ్మ గారి దగ్గరికి వచ్చారా సరే సరే ఎంతమందిని తరిమేస్తున్నాం ఒక కుక్కతో? మాయ జయించమని ఎవడు? పరమేశ్వరుడు. అది ఎవడైతే పరమేశ్వరుడు యొక్క పాదాలను ఆరాధిస్తున్నాడో, పరమేశ్వరుడు యొక్క పాదాలను ఎవడైతే ఆశ్రయించాడో వాడినే మాయ విడిచిపెట్టేస్తుంది. కమలమ్మ గారి జాకి అని కాకేశారంటే నా ఇంకో చూడదు ఆ కుక్క, నన్ను విడిచిపెట్టి బయటకు. ఎంత నీ అనుభవంలో లేదు నేను కల్పించి చెబుతున్నాను, ఏది వాదానికి ఏమైనా విరుద్ధంగా ఉండదు. అది మీ దైనందిన జీవితంలో మీ అనుభవానికి విరుద్ధంగా నేను ఏమైనా చెబుతున్నాను. ఏ ఆత్మనో తుష్ట, ఆత్మ ఏంది? ఎవడైతే తుష్టుడుగా ఉంటున్నాడో, తన స్వరూపం ఏంటి, సంతోషాన్ని పొందుతున్నాడు, ఆనందాన్ని పొందుతున్నాడు, ఎవడైనా తరగనటువంటి శాంతిని పొంది, అది తరగదు. ఎవడైతే ఆత్మశాంతిని పొందుతున్నాడో అది తరగదు. ఇంక అసలు ఆత్మంటే ముద్దని అనుకోకండి. జ్ఞానం దేనైతే ఆత్మ అంటున్నాడో, నేను భక్తుడు భగవంతుడు అంటాడంతే. ఆత్మ చైతన్య వస్తు, ఆత్మ ఒకటే చైతన్య వస్తుంది. ఆత్మ నిజమని రమణ స్వామి చెప్పలేదు, ఆత్మ ఒక్కటే నిజం అన్నాడు. ఏమండి, రాముడికి భక్తులు ఉన్నారు, యేసుక్రీస్తుకి భక్తులు ఉన్నారు, కృష్ణుడికి భక్తులు ఉన్నారు, అవలాకి భక్తులు ఉన్నారు, శివుడికి భక్తులు ఉన్నారు, ఆత్మకి ఎవడైనా భక్తులు ఉన్నారు? ఆత్మ సత్యం, దానికి భక్తులు ఎవరైనా ఉన్నారు చెప్పండి. నిజానికి ఆత్మ అంటే నిజం, సత్యం, సత్యానికి భక్తులు ఎవరైనా ఉన్నారు? మీకు దేవుడు అనేటప్పటికీ వైకుంఠము లేదా కైలాసమే జ్ఞాపకం వస్తుంది, కానీ మీ స్వరూపం మీకు గుర్తుకు వస్తుంది. ఎవరబ్బ గారి సుమ్మండి, ఎవడ వాక్ అయితే నిర్మలంగా ఉంటుందో, ఎవడ బుద్ధి అయితే నిర్మలంగా ఉంటుందో, ఎవడ మనస్సు అయితే చల్లగా ఉంటుందో, ఎవడింద్రియాలు అయితే ప్రశాంతంగా ఉంటాయో, వాడే కదా స్వరూపం అన్ని పొందేది. అక్కడ ఉన్నా కదా వారు నా ఇచ్చాడు, అందులో నేను కలిపి తీసుకోవాలి నా ఇచ్చాడు. ఎంత ధ్యానం చేసి ఉండాలి, ఎంత జపం చేసి ఉండాలి, ఎంత నిష్కామ కర్మ చేసుకుంటే ఆ బుద్ధి నిర్మలంగా ఉంటుంది. భగవంతుడు చెప్పేది అంటే మీరు లక్ష్యంగా పెట్టుకుని ఆత్మని, మీరు ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వచ్చు, మీరు ఆత్మని చేరుకోలేకపోవచ్చు, కానీ లక్ష్యంగా పెట్టుకోండి. అది ఇక్కడ భగవంతుడు చెప్పింది. కానీ లక్ష్యం పెట్టి పొరపాటు శ్రీ అరవిందుడు అంటాడు, ఏ ఎయిమ్ లెస్ లైఫ్ ఇస్ ఆల్వేజ్ మిజరబుల్ లైఫ్ అండ్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ ఎయిమ్ విల్ డిపెండ్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. మీకు జీవితంలో తప్పనిసరిగా లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని వాడు జీవితం విశాలవంతంగా పరిణమిస్తుంది. అయితే నీ లక్ష్యం ఎంత ఉన్నతమైందో, నీ లక్ష్యం ఎటువంటిదో, నీ లక్ష్యం కనుక చెడ్డదైతే నీ జీవితం చెడ్డగా పరిణమిస్తుంది, నీ లక్ష్యం కనుక మంచిదైతే నీ జీవితం మంచిగా పరిణమిస్తుంది అని చెప్పి ఎప్పుడైనా పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ లక్ష్యం మటుకి నీకు గొప్ప ఉదాత్తమైంది ఉండాలి. నీ లక్ష్యం ఏది లక్ష్యంగా పెట్టుకుంటున్నాడు ఇక్కడ భగవంతుడు? ఆత్మను లక్ష్యంగా, సత్యాన్ని లక్ష్యంగా. ఎందుకు పెట్టుకోవాలి నేను సత్యాన్ని? ఎందుకు లక్ష్యంగా పెట్టుకోవాలి? హేతువాదం ఉంది. నేను ఎందుకు పెట్టుకోవాలి సత్యాన్ని? ఇంకేదైతే ఎవడైతే సత్యాన్ని దర్శించాడో, ఎవడైతే సత్యం వరించిందో, వాడు దుఃఖంలోంచి బయటపడతాడు. కానీ సత్యాన్ని తెలుసుకోనంత కాలం వాడి ఇంద్రియాలు వాడిని ఏడిపిస్తాయి, వాడి బుద్ధి వాడిని ఏడిపిస్తాయి, వాడి మనస్సు వాడిని ఏడిపిస్తుంది. ఎవడైతే సత్యాన్ని దర్శించాడో వాడి ఇంద్రియాలు విడిచిపెడతాయి, వాడి జన్మలు విడిచిపెడతాయి, వాడి శవాలు విడిచిపెడతాయి, వాడి ప్రకృతి విడిచిపెడుతుంది, వాడి శరీరం విడిచిపెడుతుంది, వాడి దేవతలు విడిచిపెడతారు. సత్యాన్ని ఎందుకు తెలుసుకోవాలండి? సత్యాన్ని లక్ష్యంగా ఉంచుకోమని మమ్మల్ని అంటున్నారు. మీరు ఎందుకు లక్ష్యం మీరు ఎవరైనా అడగొచ్చు. నేను సత్యాన్ని తెలుసుకున్న వాడు మటుకే దుఃఖంలో విడిచిపెడతారు. కాబట్టి ఇక్కడ ఎంతమంది కూర్చుండి ఎవరైనా దుఃఖాన్ని కోరుతున్నారా? కాంగ్రెస్ వారు కానీ, కమ్యూనిస్టులు కానీ, సోషలిస్టులు కానీ, ప్రజాస్వామ్య సోషలిస్టులు కానీ, ఎవరైతే ఎవరికైనా దుఃఖం కావాలండి? దుఃఖం ఎవరికి అక్కర్లేదు. అందరికీ సుఖం కావాలి, అందరికీ శాంతి కావాలి. ఎవరికి వస్తుంది సుఖం, ఎవరికి వస్తుంది శాంతి? నీ హృదయంలో ప్రత్యక్షంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ చైతన్యం వస్తుంది. ఎవరైతే దర్శించాడో వాళ్ళ మట్టికే దుఃఖం విడిచిపెడుతుంది, వాళ్ళ మట్టికే శవాలు విడిచిపెడతాయి, వాళ్ళు దేవతలు కూడా విడిచిపెట్టేస్తారు, వాళ్ళ లోకాలు విడిచిపెడతాయి. అక్కడ దేవతలు లేవు, అక్కడ లోకాలు లేవు, అక్కడ శవాలు లేవు, అక్కడ మంత్రాలు లేవు, అక్కడ తంత్రాలు లేవు, అక్కడ యంత్రాలు లేవు. ఉన్నదే వస్తుంది, అది నా ఘనంగా ప్రకాశిస్తుంది. ఇలాంటి చేసి ఒక మహాత్ముడు యొక్క ముఖంలో మనం చూడలేము, మన పాదాలను చూడవలసింది. సత్యాన్ని మనం చేయలేకపోతున్నాం. మనం మనలో ఉన్న సత్యానికి భక్తున్నాం, లేదా మన అహంకారానికి భక్తున్నాం? మన కేంద్రం మనకు పట్టండి. ఎవడైతే సత్యాన్ని మన అనుభవంలోకి తీసుకురావడానికి సహకరిస్తున్నాడో వాడే సద్గురువు. ఎవడైతే సత్యాన్ని మన అనుభవంలోకి తీసుకురావడానికి సహకరిస్తున్నాడో వాడే సద్గురువు. ఆత్మలో రమించేవాడు మాత్రమే స్థిత ప్రజ్ఞని చెప్పబడుతున్నాడు. దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీత రాగ భయ క్రోధ దుఃఖేషు అనుద్విగ్న మనహ. నీకు దుఃఖం వచ్చిందనుకో నువ్వు శోభ పొందవు. నీకు ఎప్పుడైనా దుఃఖం రావచ్చు, ప్రకృతి వల్ల, సంసార కష్టాల వల్ల. సర్వసాధారణంగా 175 దుఃఖాలు పేదరికం వల్ల. డబ్బు లేకపోతే ఆ సంసారం రోడ్డు ఎక్కించేస్తారు. డబ్బు లేని వాళ్ళు ఇంట్లో ఎటువంటి గొడవలు వచ్చినాయి, అదే డబ్బున్న వాళ్ళు ఇంట్లో వచ్చినాయి అనుకోండి, అక్కడ సర్దేస్తారు. మీ అనుభవంలో విషయం, మీ అనుభవంలో లేని విషయం నేను చెబుతున్నాను. వ్యామని చెప్పాడండి, వ్యామని ఏం చెప్పాడంటే, ఈ చించినాళ్ళలోనే పేదవాళ్ళు ఇంట్లో ఒకటి చచ్చిపోయాడు అనుకోండి, ఆ ఊళ్ళో ఎవరు చెప్పుకోవాలి. కానీ ధనవంతుడికి ఎవరికైనా పురిపేస్తే చాలట్టే ఊరంతా గోలవాళ్ళట. అందుకే వాల్మీకి మహర్షి చెబుతాడండి రామాయణంలో. ఏం చెబుతాడంటే, భగవంతుడు ఏం చేశాడట, ఈ మాయను అక్కడో కాస్త మొక్క, అక్కడో కాస్త మొక్క, ఎక్కడ చదువుతామని ఒక చోట పెట్టేద్దామని డబ్బులు పెట్టేశాడు. ఒక ఇంగ్లీష్ కవి చెప్పాడు, సంపాదన లేని వ్యక్తిని ఆ ఇంట్లో మనుషులు కూడా శవాన్ని చూసినట్టు చూస్తారు. ఆధ్యాత్మిక సత్యం కాదు నేను చెప్పేది, ఒక పొయిట్ తన అనుభవాన్ని చెప్పాడు. సంపాదన లేని వ్యక్తిని ఆ ఇంటిలో మనుషులు ఒక శవాన్ని చూసినట్టు చూస్తారు. రమణస్వామిని చూసి ఏడుస్తారు ఆ ఊళ్ళో వాళ్ళు వచ్చి, పాపం నువ్వు ఇలా దిక్కు లేని వాడు అయిపోయావు, మా అబ్బాయి నువ్వు చదువుకున్నారు, మా అబ్బాయి తాసులదారు అయ్యాడు, మా అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, మా అబ్బాయి పిల్లలను కన్నాడు, మా అబ్బాయి సమాజంలో గౌరవం సంపాదించాడు, నువ్వు ఎటు దిక్కు లేని వాడు కింద అరుణాచలంలో పడి ఉన్నావు, ఇలా బైరాగుల్లో కలిసిపోయావు, ఎందుకు పనికి రాకుండా అయిపోయావు, ఈ లోకానికి పరలోకానికి పనికి రాకుండా అయిపోయావు అని ఏడ్చేవాడు ఆ ఊరు వాళ్ళు వచ్చి. ఎంత భౌతిక దృష్టి. కానీ యథార్థం చెప్పాలంటే, ఉప్పు లేని పప్పు ఎలా ఉంటుందో, ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక యేసుక్రీస్తు, ఒక రాముడు, ఒక కృష్ణుడు లేని సమాజం కూడా అటువంటి ఉప్పు లేని పప్పులండి. వాళ్ళు ఎస్ఎన్స్ అండ్ సొసైటీ. చచ్చిపోయిన తర్వాత మనిషిని మీరు అలంకరించినట్టు గుర్తెట్టి మళ్ళీ బొయసులు పెట్టి ఆ శవానికి ఏమైనా అందం ఉంటుంది? శవానికి అలంకరిస్తే ఎలా ఉంటుందో, ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస లేని సొసైటీ కూడా అంతే. మేము మన అందరం జనం అన్నాం కదా, వాళ్ళు తీసేయండి. భారతదేశానికి ఎవడైతే గౌరవం తీసుకొచ్చారో వాళ్ళ చరిత్రని తీసేయండి. ఇంకా భారతదేశ చరిత్ర ఏంటి చెప్పండి మీరు? నేను వింటాను. దుఃఖములు వచ్చినప్పుడు కూడా నీకు శోభ కలగకూడదు, వికారము కలగకూడదు. దుఃఖం లేనప్పుడు ఎలా నీకు వికారం ఉండదు? నీకు దుఃఖ కారణం ఉన్నప్పుడు కూడా, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నీకు మనసులో వికారం కలగకూడదు, ప్రశాంతంగా ఉండదు. సుఖేషు విగత స్పృహ, కొన్ని సుఖం వస్తుందనుకో నీకు, అప్పుడు కూడా దాని మీద నీకు ఆసక్తి ఉండకూడదు. ఏమండి, కొన్ని దుఃఖం వద్దనుకోండి, అందరికీ సుఖం కావాలి కదా. ఇదేదో భగవంతుడు ఇలా చెబుతుంది, ఇదేం లాజిక్ ఇది? ఇది లాజిక్గా ఉందండి. మీకు కొన్ని దుఃఖం వచ్చినప్పుడు మీరు అంటకుండా ఉండమన్నారు, కానీ దుఃఖం వచ్చినప్పుడు మనల్ని అంటకుండా ఉండమన్నాడు. అంతవరకు బాగా ఉంది, అది మన హేతువాదానికి అందుతాను. సుఖం వచ్చినప్పుడు కూడా దాని మీద ఆసక్తి పెట్టుకోకు, మీ దేహ ప్రారంభాన్ని బట్టి మీకు సుఖం వచ్చు. భగవాన్ అనుగోరట అప్పుడు ఆ కొండ మీద పడి రాళ్ళలో పడి అలా ఉండవలసి వచ్చింది, అప్పుడు అన్నం లేదు, అప్పుడు అలా ఉండవలసి వచ్చింది, అప్పుడు ఏమి ఆకలి బాధ, ఇప్పుడు అజీర్తి బాధ అనేవాడు. అప్పుడు బాధనంటే ఇప్పుడు బాధనంట. ఆశ్రమం పెరిగాక రోజు నాలుగు క్షీరాణాలు నాలుగు లడ్డూలు భోజనాలు పెడతాయంటే అరక్క అజీర్తి బాధ. ఇప్పుడు ఏమో ఆయన దుఃఖపడలేదు, ఇప్పుడు సంతోషపడతాను. తెలంగాణ అడిగాట గోర గారు, ఆయన రమణ మహర్షి గారిని చూసి అన్నట్టే ఏంటంటే ఈయన సోఫాలో కూర్చున్నాడు అంటే ఆయన పెట్టుకోవడం గోచే పెట్టుకున్నాడు అనుకోండి, ఈయన సోఫాలో కూర్చున్నాడు అంటే తెలంగాణ చెప్పారట ఆయన సోఫాలో కూర్చున్నాడు నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడంటే సోఫాలో కూర్చున్నాడు కానీ మొన్నటి వరకు కొండ మీద రాళ్ల మీద కూర్చున్నాడు. ఆయన రాతి మీద కూర్చున్నాడు నేను రాతి మీద కూర్చున్నాను అనుకోలేదు, సోఫా మీద కూర్చున్నాడు నేను సోఫా మీద కూర్చుంటున్నాను అనుకోలేదు. నీకు దేవ దృష్టి ఉంది కాబట్టి నీకు ఎలా కనిపిస్తున్నాడో ఆయన నీకెక్కడ ఉంటాడన్నాడు. నీ మనస్సుతోటి నీ బుద్ధితో ఆయన కొలవకో. అదే వివేకానంద చెప్తాడు, అజ్ఞాని ఎప్పుడు జ్ఞాన్ని అర్థం చేసుకోలేడు. ఒకవేళ జ్ఞాన్ని అర్థం చేసుకోవడానికి అజ్ఞాన ప్రయత్నం చేస్తే జ్ఞాన్ని అర్థం చేసుకోలేడు సరికదా, తన అజ్ఞానాన్ని తీసుకెళ్లి జ్ఞాని ఎందుకు ఆరోపిస్తాడు. నేను ఉపన్యాసం చేస్తే మాకు మోక్షం వచ్చేస్తున్నాను మీరు ఎవరు అనుకోకుండా లోపల వాసనలో మాట ఏంటి, వాళ్ళు నాకు ఆత్మ తెలియదు అనుకోండి, మీకు ఆత్మ తెలుస్తున్నారు మోక్షం మీకే దక్కుడు, మరి మా మాట ఏంటి, మాకు మోక్షం కాదు దండలో భోజనాలు. కానీ భగవంతుడు ఏమని చెబుతున్నాడు, దుఃఖం వచ్చిన నువ్వు శోభ పడద్దని బాగానే ఉందండి, సుఖం వచ్చినప్పుడు ఆసక్తి పెట్టుకోవద్దు అంటాడు. ఏంటిది సుఖం మంచిదే కదా, సుఖం వచ్చినప్పుడు కూడా నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దు, అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. అటాచ్మెంట్ ఇది బాగుంటుంది, అటాచ్మెంట్ ఇస్ హెల్త్. ఎందుకు ఆసక్తి పెట్టుకోవద్దు, నీ దేహ పదార్థాన్ని బట్టి దుఃఖం రావచ్చు, నీ దేహ పదార్థాన్ని బట్టి సుఖం రావచ్చు, కానీ దుఃఖం వచ్చినప్పుడు శోభ పొందకు, సుఖం వచ్చినప్పుడు నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దు. ఎందుకు పెట్టుకోవద్దు అని చెప్తున్నాడంటే భగవంతుడు, సుఖం వచ్చినప్పుడు కానీ నువ్వు ఆసక్తి పెట్టుకుంటే నీ దృష్టిగా మోక్షం మీద కలగటం మానేసి ఇది వరకు ఆ సుఖం అనుభవించాం కదా మళ్ళీ ఆ సుఖమే అనుభవించాలి, నీ మనస్సు మోక్షం మీద కలగట మళ్ళీ ఆ సుఖం మీదకి వెళుతుంది కాబట్టి దాని మీద నువ్వు ఆసక్తి పెట్టుకో. లక్ష్యం తప్పిపోతావయ్యా, గురి తప్పిపోతావయ్యా అని చెప్పడం కోసం ఎంత దూరం తీసుకెళ్లి తిరుగుతున్నాడు చూడండి భగవంతుడు. మన ఎంత మీద మన మీద ప్రేమ చూడండి, మన మీద వాత్సల్యం చూడండి, మన మీద కరుణ చూడండి. కానీ మనం ఏమైనా రూపాయలు ఇచ్చామండి వాసుదేవస్తున్నాం, రూపాయలు ఇచ్చి అని చెప్పి చెప్పించుకుంటాం మనం సబ్జెక్ట్. దాన్ని బట్టి నీకు ధనం రావచ్చు, ఐశ్వర్యం రావచ్చు, ఇంద్రియ భోగం రావచ్చు, వస్తే రాని, వచ్చినప్పుడు నువ్వు ఆసక్తి లేకుండా అనుభవించు. ఆసక్తి పెట్టుకున్నావా నన్ను నీ మనస్సు మధ్య మోక్షం వైపు తిరగదు, మళ్ళీ ఇటే సుఖం వైపు తిరుగుతుంది, ఆ సుఖానికి బంధింపబడిపోతావు, ఆ సుఖానికి స్లో అయిపోతావు, నువ్వు బానిస అయిపోతావు. ఆ రకంగా నీ ఇంద్రియాలకు నూరు దొరికిపోతున్నాడు చూస్తున్నాడు భగవంతుడు. వాసులు ఎంత క్లారిటీ చెబుతున్నాడు చూడండి, ఎంత స్పష్టంగా నీకు ఎవరు చెబుతాడు, నీ భగవంతుడికి సాధ్యం ఎంత స్పష్టంగా చెబుతాను. నీకు బాగా అర్థమయ్యేటట్టు ఎవరైతే సబ్జెక్టు చెప్పలేకపోతున్నాడో వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించిన అవగాహన లేనట్టు గుర్తు. నీకు ఎవరైతే స్పష్టంగా అరటి పండు ఒలిచి తొక్కలు ఒలిచి నోటిలో పెట్టింది ఎలా ఉండాలో అంత స్పష్టంగా ఎవరైతే మనకు సబ్జెక్టు చెప్పగలుగుతున్నాడో వాడి మాటికే జ్ఞాని, రియల్ టీచర్, ట్రూ టీచర్. గేట్ టీచర్ చెప్పేటప్పుడు ఎప్పుడు నీకు కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీ ఉండదు. నిజమైన టీచర్ కనుక మీకు లెసన్ చెబుతాంటే మీరు ఇంటికల్ చదువుకోకర్లేదు, వెంటనే హృదయానికి హత్తుకుంటుంది, హృదయానికి తాకుతుంది, హృదయంలో ప్రవేశిస్తుంది. మీకు వద్దన్నా మీకు ఇష్టం లేకపోయినా ఆ సబ్జెక్టులోకి వెళ్ళి మీ మనస్సు నానబెట్టబడుతుంది, ఇంద్రియాలు కూడా అక్కడ నానబడతాయి ఆ సబ్జెక్టు. అంటే భగవంతుడు తన గ్రిప్పులో ఉంది కాబట్టి, విషయం అంతా తన స్వాధీనంలో ఉంది కాబట్టి అంత తేలికే భగవంతుడు చెబుతున్నాడు. అది ఆయనకే సార్ అనుభవించేటప్పుడు ఆసక్తితో అనిపిస్తే వాళ్ళైనా వీడైనా నేనైనా ఏ మతస్థుడైనా ఈ ఆసక్తితో అనుభవిస్తే అది తప్పనిసరిగా వాసనగా పడుతుంది, వాసనగా అయ్యో పదవు పోయిందే, ఆ ఐశ్వర్యం పోయిందే, అది మీ దుఃఖానికి కారణమవుతున్నాడు భగవంతుడు. వాసుదేవ స్వామి చెబుతున్నాడు దేని చెబుతాం, రామకృష్ణ పరమహంస అని వాడాడు, అగ్గిపొలం నానిపోయిన తర్వాత ఎన్నిసార్లు గీసిన అగ్గి పెట్టిపోవటం కానీ ఎలగవద్దు. అలా ప్రకృతి వాసనతో నానిపోయిన మనుషులకి ఎంత చెప్పినా, లోపల పక్వానికి వచ్చిన మనిషికి మెచ్యూరిటీ, లోపల మెచ్యూరిటీ అందుకున్న మనిషి ఒక చిన్న మాట సరిపోతుంది రామకృష్ణ. కొన్ని కొన్ని ఇడ్లు ఏం చేస్తాయండి, కొడతాండి ఎల్లవు, కొన్ని నుంచునో బాగుంది శుభ్రంగా పడుకుంటాయి. ఈ ప్రకృతి మనుషులు అంతే అంటున్నాడు రామకృష్ణ. మనకాలంలో ఎటువంటి గెత్త అంటే ఆ త్వాక మీద కూడా చెయ్యని వాడట, అంటే అంటే పక్వానికి వచ్చిన మనిషికి ఒక మాట సరిపోతుంది అని చెప్పి శంకరాచార్య వారు చెప్పారు. మీరందరూ చచ్చిపోతే బాధపడకుండా, మీరు చచ్చిపోయి ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ పుడతారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి బాబు. ఎవడైతే తిరిగి జన్మించడో వాడు మరణించినట్టండి ఆచార్య వారికి చెప్పారు. మరణం అంటే ఏంటంటే అర్థం, ఎవడైతే తిరిగి జన్మించడో వాడు మరణించినట్టండి. మనం తిరిగి వెంటనే జన్మిస్తాం కాబట్టి మనకు మరణం లేనట్టే. జ్ఞానం ఎవరికి వస్తున్నాడు అండి రమణ స్వామి, శరీరం ఉండగా మరణించాలట, వాడికి జ్ఞానం అవుతాడట. ఇదే రమణ స్వామి సిద్ధాంతం. ఇంకో 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు మన అందరికీ చావు వస్తుందండి, ఇంకో 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు చావు సజ్జమే, కానీ ఆ వచ్చే చావు ఈ రోజున మనకు చావు వచ్చింది అనుకుంటే ఆ రోజు నాడు జ్ఞానం అవుతాడట. అంటే మనిషి బతుకుండాలి, వాళ్ళు ప్రాణం ఉండాలి, వాడి మరణించాలి, ఆ శరీరంలోని తిరిగి జన్మించాలి, వాడికి జ్ఞానం అవుతాడు. అంటే జీవించుండగానే మరి మరణించి జన్మించాలి. అంటే ఈత రాగ భయ క్రోధం, రాగం విడిచిపెట్టు, భయం విడిచిపెట్టు, క్రోధం విడిచిపెట్టు. ఏమంటే రాగం ఎలా వస్తుంది అసలు, భయం ఎలా వస్తుంది? మీరు అందరూ నాకు ఏదైనా ఉపకారం చేశారనుకోండి, మీరు నాకు అనుకోకుండా రాగం పుడదు. ఏమండి మీరు అందరూ కలిసి నాకు అపకారం చేశారనుకోండి, నాకు తెలియకుండా మీ మీద నాకు ద్వేషం పుడదు. ఈ రెండు విడిచిపెట్టేమంటున్నాడు భగవంతుడు. మీ ఉపకారంతో సంబంధం లేకుండా, మీ అపకారంతో సంబంధం లేకుండా, మీ అవమానాలతో, మీ బహుమానాలతో సంబంధం లేకుండా నువ్వు చెప్పి నాలుగు మొక్కలు చెప్పబోయే అంటున్నాడు భగవంతుడు. ఇక్కడ పిలిచారు ఎవడైతే నా హృదయంలో ఉన్న విషయం హృదయంలో ఉన్నట్టుగా, ఎవడైతే ఈ భగవద్గీత శాస్త్రాన్ని ఎవడైతే ఈ లోకంలో చెబుతున్నాడో వాడికి వాడిని మోస్ట్ డీరెస్ట్ అండ్ మోస్ట్ నీరెస్ట్ ఈ లోకంలో అన్నాడు భగవంతుడు వాసుదేవుడు. విజ్ఞానాలు చేసిన వాళ్ళకంటే, యోగాలు చేసిన వాళ్ళకంటే, మహోన్నతమైన పదవులు చేసిన వాళ్ళకంటే, మానవ సేవ ప్రజాసేవ ఈ చేసిన వాళ్ళకంటే, ఎవడైతే శాస్త్రాన్ని నేను మీకు చెప్పిన మాటలని, ఎవడైతే ప్రకరణ శుద్ధిగా, ఎవడైతే ఏదో వాంఛ లేకుండా, ఎవడైతే ఈ సమాజంలో చెబుతున్నాడో వారి సృష్టిలో ఈ భూమిలో వాడంటే నాకు ఎక్కువ ప్రీతి అన్నాడు భగవంతుడు వాసుదేవుడు. భగవంతుడి సాక్షిగా భగవంతుడు ఏదైతే చెప్పాడో అలా త్రాసు చూసినట్టు బ్యాలెన్స్ కదా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే కానీ, మీరు నన్ను ప్రేమించినా నన్ను ప్రేమించకపోయాను, నేను నన్ను అవమానాలు చేసినా బహుమానాలు చేసినా నా మనస్సును చెదరగొట్టుకోకుండా జాగ్రత్తగా సబ్జెక్టుని దీని చేయమంటున్నాడు భగవంతుడు వాసుదేవుడు. నేను జీవించవలసింది కూడా సబ్జెక్టు కోసం, మనం ఎప్పుడు కూడా బాధ్యతగా ఉండాలండి, ఆవేశానికి గురి కాకూడదు, జీవితంలో బాధ్యత నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, హక్కులు కోరుతున్నాం, బాధ్యతలు కోరుతున్నాం. భగవంతుడు చెప్పేది ఏంటంటే, నువ్వు హక్కు ఎంత ముఖ్యం, బాధ్యత కూడా అంత ముఖ్యం. నువ్వు బాధ్యత లేనప్పుడు నీకు హక్కు కూడా రాదు. ఇంకేది మనం చేసే ప్రతి పనికి, మనం చేసే ప్రతి మాటకి, మనకు వచ్చే ప్రతి ఆలోచనకి ఏదో రోజున ఈశ్వరుడు ముందు మనం సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వస్తుంది. కృతి మహోదో పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. నువ్వు పని చేస్తావు, దానికి ఫలితం వస్తుంది, కోరికతో పని చేస్తే ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని అనుభవిస్తావు, అనిపించిన తర్వాత పోతుంది, తర్వాత అనుభవించినప్పుడు ఈ కోరిక పడుతుంది, మళ్ళీ కోరిక పని చేయాలనిపిస్తుంది, నువ్వు మొత్తం శాశ్వతంగా నువ్వు పతనం అయిపోతావు. అంటే నువ్వు ఎంతసేపు పని, కోరిక, తర్వాత పని, ఆ పనిలోంచి వచ్చే ఫలితం, మరి ఫలితాన్ని అనుభవించడం, అనిపించిన తర్వాత కోరిక పట్టడం, ఇలా చక్రం కింద నువ్వు ఎక్కడో తిరుగుతూ ఉంటావు. నీ ముఖం, నీ దృష్టి, నీ లక్ష్యం అసలు మోక్షం అయిపోయి తిరగనే తిరగదు అంటున్నాడు రమణ స్వామి. నువ్వు ఆసక్తితో కనుక అనుభవిస్తే సుఖాన్ని ఈత రాగ భయ క్రోధ నువ్వు విడిచిపెట్టు. ఏమి విడిచిపెట్టు? రాగాన్ని విడిచిపెట్టు, భయాన్ని విడిచిపెట్టు, క్రోధాన్ని విడిచిపెట్టు. రాగం ఉంటే తొలగించుకో, భయం ఉంటే తొలగించుకో, రాగ భయ క్రోధ క్రోధం ఉంటే తొలగించు. అక్రోధ స్థితిని పొంది, అక్రోధ స్థితి, అభయ స్థితి, వైరాగ్య స్థితి ఈ పొందమంటున్నాడు భగవంతుడు. మోక్షామరాజ్యం ఎవరికంటే వైరాగ్య చక్రవర్తి. శరీరంలో ప్రాణం ఉండగానే ఎవరికైతే రాగం పోయిందో, ఎవరికైతే భయం పోయిందో, ఎవరికైతే కోపం పోయిందో, వాడికి వాడి ఇంద్రియాలు, వాడు మనస్సు, వాడి వృత్తులు, వాడి జీవించుండగా ఆత్మలు కలిసిపోతాయి. వాడు వాడి శవం ఒక్కర్లేదు, శవానికి ఎక్కడైనా కోపం ఉంటుంది, వాడి శవానికి ఏమైనా రాగం ఉంటుందా? జీవించుండగా శవం అవుతాడు. ఎవడు శవం అవుతాడు? ఇంద్రియాలు ఉండగా, బుద్ధి ఉండగా, మనస్సు ఉండగా, వాడి ప్రాణం ఉండగా అమృతి స్థితి పొందుతాడు. మరణానంతరం కాదు, మరణానంతరం కాదు, మరణానంతరం కాదు. ఎవడైతే రాగరహితుడో, ఎవడైతే భయరహితుడో, ఎవడైతే ద్వేషరహితుడో, ఎవడైతే దోషరహితుడో, వాడు శరీరం ఉండగా, వాడికి ప్రాణం ఉండగానే వాడి ఇంద్రియాలు, వాడి మనస్సు, వాడి బుద్ధి, వాడి వృత్తులు అని ఆత్మలో లయమైపోతాయి. వాడి జ్ఞాని, వాడు నా స్వరూపాన్ని పొందుతాడు అంటాడు భగవంతుడు వాసుదేవ సమిధి రాయలసి. ఇది మీరు కాలం లేని సత్యం, మీరు వృద్ధా నా నిజమైన సత్యం. కానీ ఇది అక్షరాల నిజం. 70% ఉంటుంది సోదర మహాశయ గారు, 70% ఉంటుంది. రమణ మహర్షికి ఇంద్రియాలు లేవా? రమణ మహర్షికి నోరు లేదా? రమణ రమణ బుద్ధి లేదా? రమణ మహర్షికి మనస్సు లేదా? ఆయన ఇంద్రియాలు ఎక్కడికి వెళ్ళి? ఆయన ఇంద్రియాలు ఆయన ఏం బాధ పెట్టడం లేదు. ఆయన మనస్సు ఎక్కడికి వెళ్ళింది? ఆయన మనస్సు ఆయనకి బాధ పెట్టడం లేదు. రమణ మహర్షికి బుద్ధి లేదా? బుద్ధి లేనివాడా? అయితే ఆయన బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? అయితే ఆయన బుద్ధి ఆత్మలో లయమైంది, ఆయన ఇంద్రియాలు ఆత్మలో లయమైంది, ఆయన మనస్సు ఆత్మలో లయమైంది, ఆయన ఈశ్వర స్వరూపాన్ని పొందాడు అని భక్తులు సాధనలు ఎలా ఉన్నాయి సార్? రాజగోపాలాచారి ఉదాహరణ చెప్తాండి. జాతి మీద పెట్టిన కారు చక్రాల్లో తిరుగుతున్నట్టు సాధనలు, జాతి మీద కారు చక్రాలు పెడితే ఆ కారు చక్రాలు స్పీడ్ గా తిరుగుతూ ఉంటాయి, కానీ కారు కదలదట. అలా మనం సాధనలో బాగానే చేస్తున్నామట, కానీ ప్రోగ్రెస్ ఎక్కడ ఉందంటే అక్కడ ఉందా అని. ఇప్పుడే భయరహితమైన స్థితి వస్తే మీ ఇంద్రియాలు మిమ్మల్ని బాధ పెట్టవు, మీ మనసు మిమ్మల్ని బాధ పెట్టదు,
మీ అహంకారం మిమ్మల్ని బాధ పెట్టదు, మీ బుద్ధి మిమ్మల్ని బాధ పెట్టదు. ఎన్ని సమస్యలు మీకు ఉన్న శక్తులు, మీకున్న యుక్తులు అన్ని కూడా ఆత్మలో లయమైపోతాయి. మీరు ఆత్మాకారం పొందుతారు. ఇంద్రియాలు ఉన్నప్పటికీ ఇంద్రియాలు లేని వాళ్ళు ఉంటారు, మనస్సు ఉన్నప్పటికీ మనస్సు లేని వాళ్ళు ఉంటారు, బుద్ధి ఉన్నప్పటికీ బుద్ధి లేని వాళ్ళు ఉంటారు, శరీరం ఉన్నప్పటికీ శరీరం లేని వాళ్ళు ఉంటారు. దేహం ఉండగానే దేహాతీతమైన స్థితి మీరు పొందుతారు. ఈ రాగరహిత స్థితి, ఈ భయరహిత స్థితి, ఈ ద్వేషరహిత స్థితి కలిగి మీరు పొందుతాయి అని చెప్తున్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. దీన్ని తెలుసుకున్నాక నీకు ఇంకా తెలుసుకోవాల్సినంటూ ఏది మిగలదు. దీన్ని పొందిన తర్వాత నీకు పొందటానికి సాధన చేయటానికంటూ ఏది ఉండదు. అటువంటి విద్యటి మరి ఇంద్రియాలు ఏమవుతాయండి, ఈ మనస్సు ఏమవుతాయిందండి, ఈ తెలివితేటలు ఏమవుతాయండి, మరి అహంకారం ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఏం చేసుకుంటారు, మరి ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఏమి ఉంటాయి, ఆత్మలో ఏమైపోతాడు. అప్పుడు నేనేం చేస్తాను, ఈ భయరహితుడు, క్రోధరహితుడు, లోభరహితుడు, దోషరహితుడు, ద్వేషరహితుడు, ఈ రాహిత్య స్థితి ఎవరైతే పొందారో వాడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటున్నది, వాడి జ్ఞానం స్థిరంగా ఉంటున్నది. రోజుకు అవతారం ఎత్తారు వాడు. ఈ మధ్య ఒక అమ్మగారు నన్ను ఏమన్నారంటే, మీరు దేవుడితో సమానం అన్నారు. ఆవిడికి దేవుడితోటి సమానం అని ఎందుకన్నారో తెలియకుండా అంటున్నారు. నాకు తెలుసు కాబట్టి నాకేం సంతోషం కాదు. మీరు దేవుడితో సమానమే నన్ను అర్థం చేసుకుని అన్న మాట కాదు అని చెప్పి నాకేం వికారం కలగదు. నాటవత్సరం వేశారు కానీ అనుభవం అక్కడ లేదు. అది పవర్. 24 గంటలు తిరగకుండా మళ్ళీ మీకు అహంకారం ఉన్నారు. 24 గంటలు తిరగకుండా మళ్ళీ దేవుడైన మనిషే మళ్ళీ మీకు అహంకారం ఉందన్నారు. అప్పుడు నాకేం వికారం కలగదు. ఇంకా ఇప్పుడే అర్థం లేదు ఆవిడికి. నన్ను దేవుడు అన్నప్పుడు నేను ఎవరినో ఆవిడకి తెలియదు. నాకు అహంకారం ఉందన్నప్పుడు నేను ఎవరినో ఆవిడకి తెలియదు. ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి నన్ను దేవుడు అన్నారు. ఆ ప్రయోజనం నెరవేరలేదు కాబట్టి నాకు నాకు అహంకారం ఉందన్నారు. ఎన్ని నా ముఖాన్ని అర్థంలో చూసుకుని నాకు ఎంత స్పష్టంగా తెలుస్తాడు, ఆవిడ మనసు నాకు అంత స్పష్టంగా తెలిసినప్పుడు నేను ఆ రియాక్షన్ ఎందుకు వస్తుంది. అలాగే అసలు తన స్వరూపం తనకు అనుభవం అండి, ఇటువంటి మాటలు కావడం గల్లంత అవడం. అహంకారం ఉందని చెప్పిన దేవుడు మీరు చెప్పిన తానెవరో తాను తెలుసుకున్నప్పుడు ఈ మాటలకి ఇటువంటి ఈ కుప్పు గంతులకండి. సముద్రం ఉంది, దాని వర్షాకాలంలో పెరిగిపోయి వేసవికాలంలో ఎండిపోతుందా, పొలంలో బోధులు ఎండిపోతుందండి. మనం ఏ వ్యక్తితోటి మాట్లాడుతున్నాం, ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అసలు. ఆవిడ దేవుడు అన్నప్పుడు నాకు రవంత ముళ్ళంతా ఇమోషన్ రాలేదు. నాకు అహంకారం ఉంది నీకు అన్నప్పుడు కూడా చింతాకంత చింతలేదు. ఇంకేత రెండు కూడా తెలియని మాట. అందుకే యేసు చెబుతాడు చూడండి, ఓ తండ్రి వారు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు, వాళ్ళు క్షమించి ఆశీర్వదించి. ఓం శంభో శివ 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 శివ.